गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नान परमात्मने नमः।
ॐ नमो भगवते श्रीरमणाय। ॐ श्री नान परमात्मने नमः। ఈరోజు భక్తులందరితో మళ్ళీ కలుసుకునే అవకాశం అండి, అంటే ఇలా సత్సంగం ద్వారా కలుసుకునే అవకాశం భక్తులందరితో మనోష గ్రీష్మ కల్పించారు. ఉన్న 14th భగవాను నిర్యాణం డేట్ ప్రకారం జరిగింది. తర్వాత మళ్ళీ 18th రోజు రమణాశ్రమం వాళ్ళు తిథి ప్రకారం భగవాన్ నిర్యాణం అక్కడ ఉత్సవం అంటే సాధారణంగా ఒక మనిషి దేహం చనిపోతే అంటారు, మామూలుగా మానవుడిని పుట్టడం చనిపోవడం అంటాం కదా, కానీ జ్ఞాని దేహం ధరించి రావడము ఉత్సవమే. అలాగే దేహం వదిలేసినప్పుడు కూడా అది కృతజ్ఞతగా జరుపుకునే రోజు, కృతజ్ఞత తెలిపే రోజు అండి. దేహము అవసరం లేని స్థితిలో ఉన్న పరబ్రహ్మము సృష్టి కోసం మన కోసం ఒక దేహం ధరించి భూమి మీదకి నడయాడి మనల్ని దేహము అవసరం లేని స్థితిలో దేహము మీద ఆధారపడకుండా మనల్ని శాంతిలో ఆనంద డోలికల్లో మనల్ని ముంచడానికి వచ్చిన ఆ దేహం అండి. అంటే మనం గురువుని, గురువుకి దేహ బుద్ధి ఉండదు, గురువుకి దేహం అవసరం లేదు, కానీ మనము గురువుని ముందు ఆ దేహం ఆ రూపం ద్వారానే గుర్తిస్తాము, ఆ రూపాన్ని స్మరిస్తాము, ఆ వాక్కుని స్మరిస్తాము. కాబట్టి భగవాన్ భూమి మీదకి వచ్చి నాన్నగారు చెప్పేవారు, అరుణాచలేశ్వరుడే తిరుచులిలో జన్మించి దేహము ధరించి మధురై వచ్చి అక్కడి నుండి మళ్ళీ అరుణాచలం వచ్చి సృష్టి కోసం మన కోసం 50 సంవత్సరాలు అరుణగిరి మీద అరుణాచలంలో ఉండి అండి. అంటే 50 సంవత్సరాలు గిరి మీద గిరిపాదం దగ్గరే ఆశ్రమం భక్తుల చేత ఏర్పరచబడింది. భగవాన్ ఆశ్రమం కావాలని అనుకోలేదు, అది ఏర్పరచబడిందండి అరుణాచలేశ్వరుడి సంకల్పంతో. 50 సంవత్సరాలు ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనే తలంపు కూడా భగవాన్కి రాలేదటండి. భగవాన్ని ఒక భక్తుడు అడుగుతారు, మీరు ఆదిశంకరులు అన్ని తిరుగుతూ రచనలు చేస్తూ అద్వైత బోధ చేశారు, జ్ఞాన బోధ చేశారు భగవాన్, మీరు ఎందుకు తిరగరు? అన్ని ప్రదేశాలు మీరు ఎందుకు తిరగరు భగవాన్? మీరు అలా జ్ఞానబోధ ఎందుకు చెయ్యరు అందరికీ? అంటే భగవాన్ అంటారు, జ్ఞానబోధ జరగట్లేదని ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? అంటే మౌనము ద్వారా సృష్టిలో ఎక్కడ అర్హత ఉంటుందో, ఏ భక్తుడికి అర్హత ఉంటుందో ఆ భక్తుడిని భగవాన్ అనుగ్రహిస్తూ ఉంటారు. గురువు ద్వారా అనుగ్రహం పంచబడతా ఉంటుంది. ఒక జ్ఞాని పరబ్రహ్మము దేహము ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు అది కోరకుండానే ఎక్కడ డిజర్వ్నెస్ ఉందో, ఎక్కడ భక్తి ఉందో అక్కడ అనుగ్రహము లో వర్షింపచేసుకొని తన వైపుకు లాక్కుంటాడు గురువు. కాబట్టి ఏ భగవాన్ అంటారు, బోధ జరగట్లేదని ఎలా అనుకోగలము నువ్వని? అలాగా 50 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాలనే తలంపే రాలేదమ్మా భగవానికి. తలంపు వచ్చాక నిగ్రహించుకోవడం కాదు భగవాన్, అసలు తలంపే రాలేదు భగవానికి. అంటే దేశానికి కాలానికి అతీతంగా ఏది బోధిస్తున్నారో అలా జీవించి, కేవలం నోటితో బోధించడమే కాదు, నాన్నగారు కానీ భగవాన్ కానీ రామకృష్ణులు కానీ ఎవరైనా సద్గురు ఏది బోధించి ప్రజలకి భక్తులకి బోధించారో అలా జీవించి చూపించారండి, అది సాధ్యమే అని చూపించారు. నిజంగా వాళ్ళకి దేహం అవసరం లేదు, ఎండకు ఎండి వానకు తడుస్తూ ఏమి అంటే, ఆ భగవాను అరుణాచలము September 1st అంటే అందరికీ తెలుసు భగవాన్ గురించి. నాన్నగారు ప్రతిసారి మనకి చెప్తారండి భగవాన్ జయంతి కానీ, భగవాన్ నిర్యాణం అయిన రోజు కానీ. అంటే భగవాన్ బోధ కాకుండా భగవాన్ దేహం ఎక్కడ ధరించారు, ఎలా మధురై వచ్చారు, తిరుచులిలో జన్మించి అలగమ్మ సుందరమయ్యర్కి జన్మించి అక్కడి నుండి మళ్ళీ మధురై వచ్చి, మధురై నుండి మృత్యానుభవం పొంది అమ్మని మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఎదురుగుండా మంటపంలో కూర్చొని, అమ్మా నన్ను తీసుకో, అమ్మా నన్ను తీసుకో, ఆ పెరియ పురాణం ఎవరో ఇంట్లో అక్కడ లైబ్రరీలో నుంచి వాళ్ళ నాన్నగారు సుందరమయ్యర్ గారు తీసుకొచ్చి ఇంట్లో పెడతారండి పెరియ పురాణం. అది భగవాన్ పెరియ పురాణం చదువుతారు. అంటే అంత చిన్న వయసులో ఆ పుస్తకం చదవాలనే ఆ స్ఫురణ ఎరుక రావడము, ఆ లోపల హృదయంలో నుండి పెరియ పురాణం 10th class చిన్న ఆ 16 ఏళ్ల వయసులోనే భగవాన్ వచ్చేస్తారు కదా తిరువన్నామలై, ఆ లోపల 12 సంవత్సరాల వయసులోనే 13 సంవత్సరాల వయసులోనూ భగవాన్కి పెరియ పురాణం చదవాలనిపిస్తుందండి. ఆ పెరియ పురాణం చదువుతారు, చదివినప్పుడు భగవానికి అనిపిస్తుందటండి, ఎస్ సర్వసంగ పరిత్యాగం వల్ల పరమాత్మను అనుభవించటం సాధ్యమే. ఇక్కడ భగవాన్ అంటారు ఒక చోట, అరుణాచలం వచ్చిన తర్వాత పెరియ పురాణం చదివాక దాని వల్ల తెలిసింది సర్వసంగ పరిత్యాగం. అంటే భగవాను కుమారస్వామి అవతారం అని గణపతి మునీంద్రులు మనకు చెప్తారు కదా, నువ్వు వల్లిని తీసుకురాలేదు, దేవసేనని తీసుకురాలేదు, నీతో పాటు విజ్ఞాన బోధ అనే దండాన్ని మాత్రం పట్టుకుని వచ్చావు తండ్రి, కానీ మాకు తెలిసిపోతా ఉంది నువ్వు కుమారస్వామి అవతారం అని గణపతి మునీంద్రులు అంటారు కదా. అలాగా కుమారస్వామి అవతార జ్ఞానమే రూపము ధరించింది, వారికి ఏమి చదువుకోనక్కర్లేదు, ఏమి సాధన చెయ్యక్కర్లేదు, కానీ మన కోసమండి, మన కోసము ఆ పెరియ పురాణం చదివి, అంటే మనం కూడా భగవాన్ పెరియ పురాణం చదివారు, భగవాన్ పెరియ పురాణం చదివారు అంటే ఒక జ్ఞాని యొక్క అడుగుజాడల్లో, ఒక సద్గురువు యొక్క అడుగుజాడల్లో ప్రతి భక్తుడు అనుగమిస్తాడని, అలా చదివినట్లుగా ఆయన జీవితంలో కొన్ని సంఘటనలు మనకి భగవాన్ కానీ నాన్నగారు కానీ కూడా ఉండటం వల్ల ఒక గురువు ఎంత ఆదర్శవంతంగా జీవిస్తారనేది, ఎలా ఉంటారనేది మనం చూసి కూడా నేర్చుకుంటాం కదా. చూసి వాళ్ళ వాక్కులు శ్రవణం చేసి వాళ్ళ జీవితాన్ని గమనిస్తూ ఒక భక్తుడు, నిజమైన భక్తుడు ఎంత ఒక గురువు ద్వారా తను ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నేర్చుకునేది మనస్సే, కానీ గురువు బోధని శ్రవణము చేసి గురువును అంటే అనుకరించడం అంటే ఇక్కడ గురువుని ఆదర్శంగా తీసుకోవడం, గురువు చేసిన పనిని అనుకరించటం కాదు. గురువు అంటే మంచి, ఇప్పుడు పెరియ పురాణం చదవటం వల్ల మనలో చాలా మంది భక్తులు కూడా పెరియ పురాణం చదవాలి. ఏముంటుంది ఆ శివభక్తులు ఎలా తపించారు, భగవాన్ చదివారు కదా, భగవాన్ చదివిన పుస్తకం ఇది అని చాలా మంది భక్తులు ఇష్టమున్న వాళ్ళంతా అది కొనుక్కొని చదివాము, లేక భగవాన్ పెరియ పురాణం ఇప్పుడు గణేషన్ గారు రాస్తే, అంటే పెరియ పురాణం ఇన్ ద సెన్స్ దాంట్లో భక్తుల అనుభవాలండి అవన్నీ, ఆ భక్తుల అనుభవాలన్నీ చదివి ఆ భక్తుల భావాలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ప్రతి ఆదివారం కూడా మనం అదే జరుపుకుంటున్నాం. ఇది కూడా పెరియ పురాణం లాంటిదే అండి, ప్రతి ఆదివారం సత్సంగం. దీనికి పుస్తక రూపం ఇస్తే ఇది పెరియ పురాణం, వాక్కు రూపంలో ఇది పెరియ పురాణం అండి. అలాగా ప్రతి భక్తులు అనుభవము, ఓహో ఇలా కూడా అనుభవించవచ్చు, ఇలా కూడా అనుభవించవచ్చు అనేది భక్తులందరి యొక్క అనుభవాలను శ్రవణము చేసి మనము ఆనందిస్తున్నాం కదా. అలాగా భగవాన్ పెరియ పురాణం చదివితే భగవానికి అర్థమైందటండి, సర్వసంగ పరిత్యాగం వల్ల హృదయంలో ఉన్న సద్వస్తువుని అనుభవించవచ్చని. అలా చదివి వదిలేయకుండా ఆ చదివిన తర్వాత ఆ సర్వసంగ పరిత్యాగము కేవలము ఈశ్వరానుగ్రహం వల్లనే సాధ్యమవుతుందని అది చూపించారు భగవాను. నాన్నగారు అనేవారు కదా, మిమ్మల్ని మీరు సాధనలు చేసి 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 ఆ హృదయం అనే గడప దాకా వెళ్ళొచ్చమ్మా, కానీ ఆ గడప మట్టికి మిమ్మల్ని గురువే దాటించాలి. ఏది దేహబుద్ధి అనే గడప, హృదయము చించడ గ్రంథం చెప్తారు, దేహబుద్ధి అని చెప్తారు, ఆ గడప మిమ్మల్ని హృదయములోకి మీరు వెళ్ళిపోయి అక్కడ పూర్తిగా కరిగిపోవాలంటే ఆ గడప మట్టికి మిమ్మల్ని గురువే దాటించాలి అని నాన్నగారు చెప్పేవారు. అలాగా భగవాన్ వెళ్ళిపోయి అమ్మ మధుర మీనాక్షి ఆలయంలో ఎదురుగుండా మంటపంలో కూర్చొని, అమ్మా నన్ను తీసుకో, అమ్మా నన్ను తీసుకో, అమ్మా నన్ను తీసుకో అని ధారలు ధారలు కార్చి కారిపోయేవటండి. అలా కన్నీరు అంటే అది ఏడవడం కాదు, అది దుఃఖం కాదు, అది ఒక తపస్సు అండి. ఆ తపస్సు చిన్న బాలుడి హృదయములో ఆ తపస్సు జరిగిందంటే అది కేవలము అరుణాచలేశ్వరుడి నిర్ణయమే. అరుణాచలేశ్వరుడే సృష్టికి భక్తి జ్ఞానాలను సృష్టిలో అనుభవింపజేయాలి, భక్తులతో మనందరితో అనుభవింపజేయాలని తన జీవితంలో అలా చూపించారు. అయితే అప్పుడు భగవాను బాడీ ఎటండి, టెంపరేచర్ పెరిగిపోయేదటండి. ఒకసారి భగవాన్ చెప్పారు, మృత్యానుభవం అయిపోయిన తర్వాత పరుగు పరుగున అన్న భగవాను ఆ ఇంగ్లీష్ గ్రామరు టీచర్స్ రాసుకుని రమ్మంటే అప్పటికే భగవానికి మృత్యు అనుభవం అయిపోతుంది, అనుభవం భగవాన్ అనుభవించేస్తారు. సో ఆ గ్రామర్ రాసుకునేటప్పుడు భగవానికి అనిపిస్తుందటండి, ఏ గమ్యము లేకుండా ఇలా కొయ్యలాగా ఒక ముద్దులాగా నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను అని. మృత్యానుభవం అయినప్పటి నుంచి భగవానికి ఎప్పుడు కూడా అని హృదయంలో ఉన్న ఆనంద స్థితితో మౌనంతో ఉన్నాను అనే ఎరుకతో కూడిన అనుభవంతో తాదాప్యము చెంది అక్కడ ఉండిపోవాలనిపించేదటండి. అలాగా ఇంకొకటి చేయడానికి సాధన ఏమి మిగిలలేదు భగవానికి, కంప్లీట్ గా మృత్యానుభవంలోనే భగవాన్ అనుభవం పొందేశారు. అయితే ఆ గ్రామర్ రాస్తున్నప్పుడు భగవానికి అనిపించిందటండి, ఎందుకు ఇలా రాస్తున్నానని. వెంబడే పుస్తకం ఆపేసి కళ్ళు మూసుకొని అలా కూర్చుని ఆ ఆనంద స్థితిలో ఆ ఉనికిలో ఆ పారవశ్యంలో అలా ఉండిపోయారట. ఉండటమే అండి భగవాన్ అలా ఉండిపోతే అన్న అది చూసి అంటారటండి నాగస్వామి ఏమంటే, ఎందుకు అలా ఒక యోగిలాగా కళ్ళు మూసుకొని కూర్చున్నావు, చదువుకోకుండా కూర్చు కళ్ళు మూసి చదువుకొని గ్రామర్ రాయమంటే కళ్ళు మూసుకొని ఒక యోగిలాగా కూర్చున్నావు. నీలాంటి యోగికి నీ ఇంటి దగ్గర అంటే సంసారం పట్ల నిరాసక్తత, సృష్టి పట్ల నిరాసక్తత, అంటే ఆసక్తి లేకుండా ఉండటం, భగవానికి ఆ మృత్యానుభవం వచ్చినప్పటి నుంచి చిన్నపిల్లడు కదా, ఆటల్లో ఇంట్రెస్ట్ పోయిందటండి, చదువులో ఇంట్రెస్ట్ పోయిందటండి, స్నేహితుల పట్ల ఇంట్రెస్ట్ పోయిందటండి. అంతకుముందు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలలోపు వయసులో అక్కడ తిరుచులో వైగా నది అని ఉండేదటండి. ఆ వైగా నదిలో వెళ్ళి ఈతలు కొడుతూ పిల్లలతో ఆడుతూ, ఎవ్వరు పిల్లలు కూడా అండి ఆటల్లో కూడా భగవాన్దే పై చేయటండి, ఏ ఆట ఆడినా భగవాన్దే పై చేయి, తంగక్కై అంటారటండి తమిళ్లో. అలా అన్నిట్లలో భగవాన్ ఫస్ట్ ఉండేవారటండి. ఒకసారి భగవాను నిద్ర, అందరూ సినిమాకి వెళ్తూ ఇంట్లో అందరూ సినిమాకి వెళ్ళిపోతూ భగవాన్ అన్నగారు వదిన గారు అందరూ వెళ్ళిపోతూ తలుపులు వేసుకొని వెళ్ళిపోయారటండి. భగవాన్ని లోపలికి గడియ పెట్టుకోమని చెప్పేసి వెళ్ళిపోయారంట. భగవాను గడియ పెట్టేసుకొని పడుకున్నారటండి. పడుకుంటే నిద్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే సినిమా నుండి వచ్చిన తర్వాత ఎంత తలుపులు కొట్టినా, అన్నగారు వదిన గారు ఎంత తలుపులు కొట్టినా అండి భగవానికి మెలకువ రాలేదటండి. ఆ తలుపులు గడియ పూర్వకాలంలో ఇలా గొలుసులాగా గొళ్ళెల్లాగా ఉండేదండి. లోపలికి కొట్టి 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 కొట్టేసి ఆ గొళ్ళెం ఊడిపోయిందటండి. లోపలికి వచ్చిన తర్వాత కూడా భగవాను మెలకువ రాలేదు. భగవాన్ దగ్గరికి వెళ్ళిపోయి భగవాన్ను ఊపి ఊపి ఊపేసి నిద్రలోంచి లేపేశారట. అంటే అంత గాఢ నిద్ర, మీరు ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని సొమాంబులిజం అంటారటండి. ఆ నిద్రలో కూడా ఒక స్థితి కంప్లీట్ గా, ఆ చిన్నపిల్లడు అప్పటి నుంచే అలాంటి లక్షణాలు భగవాన్కు ఉండేవి. ఆ సృష్టి పట్ల నిరాసక్తత, వాళ్ళంతా సినిమాకి వెళ్తే చిన్నపిల్లలు మేము కూడా వస్తామని అంటారు కదా, అలా భగవానికి దేని పట్ల ఆసక్తి ఉండేది కాదటండి, అన్నిటి పట్ల. ఎప్పుడైతే మృత్యానుభవం అయిందో రుచిపోయిందటండి. ద్వైతము, ఇది మీరు ఇది నేను ఇది నా వాళ్ళు ఇది నేను, కంప్లీట్గా అండి కంప్లీట్గా ద్వైతము పోయి, ఎప్పుడు కూడా ఒక రోజులో 24 గంటలు ఉంటే 24 గంటల్లో ఎప్పుడు ఆ సత్య వస్తువుతో తాదాప్యము చెంది ఆ రుచి తెలిసిపోయింది కదండి. అలా ఉండిపోవాలనిపించేదంటే ఈ భగవాన్ చెప్పిన వాక్కులు అరుణాచలంలో భక్తులు అడుగుతున్నప్పుడు అండి, ఉండిపోవాలనిపించేది. అందుకని కళ్ళు మూసుకొని గ్రామర్ రాసేవాడిని అలా ఉండిపోయాను. ఉండిపోతే అన్నగారు అంటారండి, నీలాంటి యోగికి ఇంటి దగ్గర ఏం పని, ఎక్కడికైనా పోరాదా అంటే భగవాన్ అప్పుడు అప్పటికే కంప్లీట్గా తండ్రికి సర్వస్వ శరణాగతి హృదయంలో చెంది ఉన్నారు. అప్పా ఎక్కడికి వెళ్ళాలి అంటే తన అన్న అలా అంటున్నారనే భావన భగవాన్కి లేదండి. అరుణాచలేశ్వరుడే నన్ను ఇంట్లోంచి బయలుదేరమంటున్నాడు. ఎక్కడికి బయలుదేరాలి? అరుణాచలం అంటే ఒక ప్లేస్ అనుకోవట్లేదు భగవాను, తన హృదయంలో ఉన్న సత్య వస్తువు. రామస్వామి ద్వారా నేను అరుణాచలం వెళ్ళొచ్చానని బంధువులు రామస్వామి చెబితే అరుణాచలం నుంచి వచ్చారా, అరుణాచలం నుంచి మనుషులు ఎలా వస్తారు అని భగవాన్ తిరిగి ప్రశ్నిస్తారండి. అంటే అప్పుడు రామస్వామి అయ్యారు అంటారు, అరుణాచలం అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆయన అంటారంట, అదొక ప్లేసు, అదొక పుణ్యక్షేత్రము అని చెబితే భగవాన్ చెప్తారండి భక్తులతోటి, అరుణాచలం అరుణాచలం ఆ పేరు వినగానే నా హృదయంలో ఎప్పుడో ఎప్పుడో దానితోటి నాకు అనుబంధం ఆప్యాయత ముడివేసుకొని తెలిసినది ఏదో నేను వింటున్నట్టుగా, నేను కొత్తగా వింటున్నట్టు నాకు అనిపించలేదు. ఆ లోపల హృదయంలో ఉన్న ఆప్యాయత, అనురాగం, అరుణాచలేశ్వరుడు పట్ల ఆ బంధము నన్ను ముడివేసుకుంది. అరుణాచలం అనే పేరు విన్నప్పుడు అదొక అంటే అరుణాచలేశ్వరుడు దేవుడు అక్కడొక పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారు అనిపించట్లేదటండి, అనిపించలేదంట. అరుణాచలం అంటే హృదయము, అరుణాచల అసలు ఆ పేరు వినగానే పొంగిపోయిందంట లోపల ఆనందము, శాంతి, మౌనం భగవానికి. అలాగా ఎక్కడికైనా పోరాదా అని అన్న అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే లోపల నుంచి అరుణాచలం 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 అని లోపల అరుణాచలేశ్వరుడు ప్రతిధ్వనించాడేటండి. నా దగ్గరికి రా నాన్న, నా దగ్గరికి రా, నా ఒడిలోకి రా. మనం అనుకుంటున్నాము అరుణాచలేశ్వరుడు గిరిలో ఉన్నారు, అరుణాచలేశ్వరుడు ఆలయంలో ఉన్నారు, అరుణాచలేశ్వరుడు తిరువన్నామలైలో గిరి రూపంలో ఉన్నారు, సిద్ధ రూపంలో ఉన్నారు, లింగ రూపంలో ఉన్నారని నాన్నగారు చెబితే అది స్మరించుకుంటున్నాము. కానీ భగవానికి అరుణాచలం అంటే తండ్రి ఒడి, అప్ప ఒడి అప్పటి వరకు. సో అరుణ భగవాన్ బయలుదేరి 30 బయలుదేరి 1 సెప్టెంబర్కి అరుణాచలం చేరుకొని నాన్నగారు అసలు ఎంత స్వీట్గా బోధించేవారండి నాన్నగారు. చెప్పడం వల్ల కదా మనకి ఇంత ఇష్టం భగవాన్ మీద ఏర్పడింది, అరుణాచలం మీద ఏర్పడింది. అరుణాచలం మీ సృష్టిలో ఒకటి ఉందని, భగవాన్ ఒకరున్నారని, భగవాన్ బోధని మనకి పూర్తిగా అరటిపండు ఒలిసి నోట్లో పెట్టి మన చేత తినిపించినట్టు కమ్మగా రుచిగా మనకు నాన్నగారు బోధిస్తుంటే ఎంత ఆనందంగా వినేవాళ్ళమండి. అమృత వాక్కులు అంటే నిజంగా అమృతం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ నాన్నగారు మనకి భగవాన్ గురించి చెబుతుంటే మనల్ని ఆడిస్తూ పాడిస్తూ మనలతో కలిసి నవ్వుతూ మనలతో కలిసి భోంచేస్తూ మనతో కలిసి ప్రయాణం చేస్తూ మనలో ఒకరిగా ఉంటూ ఎలాంటి సద్గురు అండి. భగవాను ఒక చోట అడిగితే అంటారండి, గురువు రుణం ఎలా తీర్చుకోవాలి భగవాన్, ఎలా తీర్చుకోగలం అంటే ఏమి సమర్పించి గురువుకి రుణం తీర్చుకోగలము అంటే, సృష్టి అవసరం లేని గురువుకి మనం సృష్టి నుండి ఏమి సమర్పిస్తామండి, ఏమి సమర్పించగలము? పైగా అన్ని ఆయనవే. భగవాను అరుణాచలం నుండి అండి బయలుదేరిపోయి, సారీ మధురై నుంచి బయలుదేరిపోయి అరుణాచలం ఈశ్వరుని సమక్షంలో నిల్చొని, అప్పా నీ ఆజ్ఞ మేరకి వచ్చాను, ఇక్కడి నుండి దీనిని ఎలా వాడుకుంటావో నీ ఇష్టం, నన్ను ఎలా వాడుకుంటావో నీ ఆజ్ఞ మేరకి పిలిపించుకున్నావు, దీనిని ఎలా వాడుకుంటావో నీ ఇష్టం తండ్రి అని అంటే పూర్తిగా అండి పూర్తిగా తనని తాను సమర్పణ చేసుకున్నారు భగవాన్ అరుణాచలేశ్వరుడికి. అలాగా భగవాన్ పాతాళ గుహలో 1000 కాళ్ళ మంటపంలో ఉంటారు, తర్వాత పాతాళ గుహలో 6 నెలలు ఉంటారు. అంటే నాన్నగారు మనకి పదే 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 ఎందుకు భగవాన్ గురించి చెప్పేవారంటే, ఇప్పుడు మన పిల్లలు గురించి అండి పెరిగి వృద్ధిలోకి వచ్చి బాగా చదువుకుంటే మన పిల్లల్ని మనం తలుచుకొని తలుచుకొని ఆనందపడతాము, నలుగురితో చెప్పుకుంటాము ఫలానా రోజు ఎలా ఇలాగా ఈ టైంలో పుట్టారు, ఇలా పెరిగారు మా పిల్లలు, ఫలానా స్కూల్స్కి పంపించాము అనే అవకాశం వచ్చినప్పుడల్లా మనం జీవించినంత కాలం మన పిల్లల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇతరులతో, కానీ మనం జ్ఞాపకం ఆ మెమరీస్ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే మన గురువు గురించి కూడా ఎంత తలుచుకున్నా, పిల్లల గురించేమో ఈ జన్మలో చెప్పుకుంటాము అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ అటాచ్మెంట్, తర్వాత జ్ఞాపకం ఉండదండి ఇంకో జన్మలో, కానీ గురువు ప్రతి జన్మకి ఆయన స్మరణను మనలో కొనసాగిస్తూనే ఉంటారు. ఏ జన్మకు ఆ జన్మ మన కూడా వెంబడి ప్రయాణిస్తూనే ఉంటారు మన హృదయంలో. అవసరమైనప్పుడు దేహం ధరించి మన ఎదురు గుండా వస్తారు, లేక ఏ భక్తులైనా లోపల నుంచి ఆ స్మరణని, ఆ గైడెన్స్ ని అందుకోగలిగితే వాళ్ళకి లోపల నుంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అలా ఎవరికి ఎలా వాళ్ళని కలుపుకోవాలో తనలో ఐక్యం చేసుకుంటారు. అలాగ భగవాను గురించి ఎందుకు మనకు తెలుసు అన్ని భగవాను అందరూ, ఎందుకంటే నాన్నగారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ప్రతిసారి నాన్నగారు భగవాన్ గురించి చెప్తూనే ఉండేవారు, మనకి పదే పదే చెప్తుండేవారు. ఎందుకంటే అండి, అలా చెప్పి 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 మనకి భగవాన్ పట్ల ప్రేమని అనుగ్రహించారు నాన్నగారు. అలాగ మనం చెప్పుకునే కొద్దీ ఇంకా ఆనందం భగవాన్ గురించి. ఇది తెలుసు కదా, ఇది విన్నాం కదా, మళ్ళీ ఏం వింటామని అనిపించదండి, నిత్య నూతనంగా ఉంటుంది. గురుస్మరణ ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. అలాగా భగవాను పాతాళ గుహలో ఉన్నప్పుడు శేషాద్రి స్వామి చెబుతారు మౌనస్వామితో, పళనిస్వామితో మౌనస్వామితో చెబుతారు, ఒక మహాబాలుడు అరుణాచలేశ్వరుడు రూపం ధరించి మహాజ్ఞాని గుహలో పాతాళ గుహలో తపస్సు చేసుకుంటున్నారు, ఈ రాతి దేవుళ్ళని ఏం పూజిస్తావు, వెళ్ళి నిజమైన దేవుడు సజీవంగా దేవుడు దేహము ధరించి అక్కడ ఉన్నాడు వెళ్ళని పంపిస్తే, అప్పుడు భగవాన్ని ఆ పాతాళ గుహలోంచి కూర్చున్నవాడిని అలానే ఎత్తుకుని బయట కూర్చోబెట్టి భగవానికి స్నానం పోస్తుంది ఆ దేవదాసి. అలాగా భగవానికి బలవంతంగా అన్నం తినిపించి, భగవానికి స్నానం పోసి, భగవానికి పంచామృతాలు ఈశ్వరుడికి అభిషేకం చేసిన ఈ రోజు తాగిస్తూ, మళ్ళీ దాంట్లో కర్పూరం కలుస్తుందని కొన్ని రోజులకు గ్రహించి, ఇలా కాదని భగవానికి అలా ఒకళ్ళిద్దరు భగవాన్ సేవకులుగా భగవాన్ చుట్టూ చేరారు. ఆ తర్వాత వీళ్ళ నుండి తప్పించుకోవడానికి భగవాను మామిడి తోపులోకి గుహ నమ శివాయ గురు నమ శివాయ అనే గుహలోకి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ భగవాన్ గిరి మీద అలా ఉంటూ విరూపాక్ష గుహకు వెళ్ళినప్పుడు అమ్మ భగవాన్ దగ్గరకు వస్తారు. అమ్మకు చేసిన బోధ నాన్నగారు మనకు రిపీటెడ్ గా చెప్పేవారండి ఎప్పుడు కూడా. ఏమనంటే, అమ్మ వచ్చి చిన్న మరిదిని తీసుకొస్తుంది, నెలియప్ప అయ్యర్ని తీసుకొని. అమ్మ వీరుపాక్షుడు కంటే ముందు భగవాను అమ్మవారి గుడి పైన ఉంటారండి. అక్కడ ఆ గుడి పైన కొండ మీద, చిన్న కొండ మీద భగవాన్ ఉంటే అమ్మ నెలియప్ప అయ్యర్ని తీసుకొని వస్తుంది. వచ్చి, వెంకటరామన్ వెంకటరామన్ ఇంటికి రా నాన్న, అప్పటికే కొడుకు గురించి తప్పించి తప్పించి తప్పించి, భర్త పోయాడు అప్పటికే, కొడుకు పోయారు. భగవాను చిన్న అలిమేలు చిన్న పాప, భగవాన్ కోసం వెంకటరామన్ కోసం తిరగని గుడి లేదు, తిరగని ఊరు లేదు, మొక్కుకోలేని దేవుడు లేడు, నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఈశ్వరా తిరిగి నా కొడుకుతో నన్ను కలుపు. అంత దుఃఖంలో అండి, అన్ని బాధలు అన్ని కష్టాలు భరించి ఒక తల్లి మానసిక స్థితి ఎలా ఉంటుందండి. తిరుపతికి వెళ్ళిపోయి తిరుపతిలో మొక్కుకొని, తిరుపతి తిరుమల స్వామి గోవిందుడు ఇలవేల్పండి, అందుకే భగవానికి వెంకటరామన్ అని పేరు పెట్టుకుంటారు. అక్కడ భగవాను అలిమేలు గోవిందుడి దగ్గర చెప్పుకొని వస్తుంది, నా కొడుకు దగ్గరికి నన్ను చేర్చు, నా కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలియదు తండ్రి, నీకు తెలుసు కదా అని ప్రార్థన చేసి చెప్పుకొని, ఒకవేళ నా కొడుకు దగ్గరికి నన్ను చేర్చలేదనుకో నేను ఇంక ఈ దేహాన్ని వదిలేస్తాను, నేను జీవించి ఉండలేనని చెప్పి మళ్ళీ తిరిగి మధురై వచ్చేస్తారు. అలాగమ్మ వస్తే అక్కడ భగవాన్ని తిరువన్నామలైలో మధురైలో వాళ్ళ బంధువులు ఒకరు చూస్తారండి. చూసి వచ్చి మరిదికి భగవాన్ చిన్న నెలియప్పయ్యరికి చెప్తారు, మీ వాడు చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు, తిరువన్నామలైలో ఉన్నాడు అని చెబితే, అప్పుడు అమ్మ నెలియప్పయ్యర్ని తీసుకొని భగవాన్ దగ్గరికి వస్తుందండి. వస్తే అమ్మ అంటుంది భగవాన్ని చూసి, భగవాన్ చుట్టూ భక్తులు ఉంటారండి, అప్పటికి మొత్తం ఆ భక్తులందరినీ దాటుకుంటూ భగవాన్ దగ్గరికి వెళ్ళిపోయి, వెంకటరామన్ నాన్న ఇంటికి వచ్చేయరా తండ్రి, నీకు నీకు ఎలాంటి సదుపాయాలు ఇంటి దగ్గర కావాలంటే సదుపాయాలు, ఇన్ ద సెన్స్ నీ ధ్యానానికి కానీ నీ సమాధికి కానీ నీ దగ్గరికి వచ్చే భక్తులకు కానీ ఏమి మేము డిస్టర్బెన్స్ చేయం నాన్న, మేము అవరోధాలు కల్పించము, నువ్వు రా తండ్రి అని భగవాన్ అడిగితే భగవాన్ మాట్లాడరండి, ఏడ్చి 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 వెళ్ళిపోతారమ్మా దుఃఖపడి. మళ్ళీ తెల్లవారి వదిలేసి వెళ్ళిపోలేదు కదా కొడుకును వదిలేసుకొని, ఎన్నో సంవత్సరాల తర్వాత కొడుకును చూసుకుంది ఆ కళ్ళతోటి. మళ్ళీ వస్తారండి, మళ్ళీ వచ్చి రెండో రోజు మళ్ళీ అడుగుతారు, బాబు రానాన్న బాబు రానాన్న. అప్పుడు అమ్మ అమ్మతో భగవాను అక్కడ నోటితో మాట్లాడకుండా అప్పటికీ మౌనం వహించి చాలా సంవత్సరాలు అయిందండి భగవాన్ అక్కడ భూమి మీద రాసి చూపిస్తారు. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు, జరగవలసినది జరిగే తీరును, జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నించినను జరగనే జరగదు, ఇది నిశ్చయము అని ఆ భూమి మీద వేలుతో రాసి చూపిస్తారు భగవాన్ ఆ మట్టిలో ఇసుకలో. అప్పుడు అమ్మ ఇంకా మారు మాట్లాడదండి, ఏమీ మాట్లాడలేకపోతుంది, తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు అంటే దేహ ప్రారంభం నేను ఇలా రావాల్సి ఉంది, ఈశ్వరుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా అన్నట్టుగా అమ్మకి మెసేజ్ ఇస్తారు. నాన్నగారు ఇది చెప్పి అనేవారండి, ఇది మనకు అర్థమైతే సముద్రమంత దుఃఖము ఆనందంగా, సముద్రమంత ఆనందంగా మారిపోతుందమ్మా, ఎంత దుఃఖమున్నా ఆగిపోతుంది మనకి అని నాన్నగారు ఈ వాక్కు చెప్పి చెప్పేవారండి. ఆ జీవుడిని ఈశ్వరుడు ఆడిస్తున్నాడు, నేను దేహముననే తలంపు ఆ మూల తలంపును పరమాత్మ ఆడిస్తున్నాడు, దేహము ఈశ్వరుడి నుంచి విడిపోయిన నేను ఒకటి ఉందని మనం అనుకుంటున్నాం కదా, ఆ నేను పరమాత్మ చేతిలో ఉంది ఈశ్వరుడు ఆడిస్తున్నాడు, ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది. నాన్నగారు మనకి రామాయణంలో అదే రాముల వారు అరణ్యవాసానికి బయలుదేరే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవడానికి వెళ్తారు, అనుమతి తీసుకోవడానికి. అప్పుడు కౌసల్య అమ్మ బాధపడుతూ, రామా నువ్వు వెళ్ళిపోతే మేము ఉండలేమురా అని రాముల వారితో అంటే, శ్రీరామచంద్రుడు ఏమంటారంటే, అమ్మా ఈ దేహము భూమి మీదకి ఎందుకు వచ్చిందో, ఆ పని ఆ పని ఏ ఉద్దేశంతో, ఏ ఎందుకు భగవంతుడు ఈ దేహాన్ని భూమి మీదకి పంపించాడో ఆ ఉద్దేశం నెరవేరాలి కదా, ఆ పని నెరవేరాలి కదా అని రాముల వారు పలుకుతారు. అంటే ఒక భగవంతుడు దేహం ధరించి, ఈశ్వరుడు దేహం ధరించి సృష్టి మీదకి వచ్చినప్పుడు అవతార పురుషుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిపి తీరుతారు, దానికోసం వస్తుంది. గురువు దేహం భూమి మీదకి వస్తే గురువుగా అదే పరమాత్మ గురువుగా భూమి మీదకి వచ్చినప్పుడు భక్తులకి ఆనంద స్థితిని అనుభవింపచేయటానికి స్వరూపని స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్య విధీయతే అని, భక్తి అంటే స్వరూప అనుసంధానము, భక్తి అంటే హృదయంలో ఉన్న గురువుతో అనుసంధానము, అది జరపడానికి. అంటే భగవాన్ దేహము భక్తుల్ని అనుగ్రహించటానికి భూమి మీదకి వచ్చింది. ఆ విషయం అమ్మకి తెలిపేది మళ్ళీ తిరిగి వెనుకకి రాదు, ఖచ్చితంగా రాముల వారు కౌసల్యతో రామావతారంలో ఏది అన్నారో భగవంతుడు దేహం ధరించి వచ్చినప్పుడు అదే ఈశ్వరుడు అదే భగవంతుడు, మళ్ళీ భగవాన్ గా వచ్చినప్పుడు నాన్నగా వచ్చినప్పుడు కూడా అదే బోధించారు మనకి. ఈ అమ్మకి అలగమ్మతో అంటారు, ఈ భూమి ఈ దేహం ఎందుకు వచ్చిందో, ఆ పని నెరవేరాలి కదా. నాన్నగారు కూడా పుట్టినరోజు నాన్నగారికి ఉత్సవానికి తర్వాత గురు పౌర్ణమికి మనం వెళ్ళినప్పుడు నాన్నగారికి కంటిన్యూస్ గా కిలోమీటర్ కిలోమీటర్లు భక్తులు దర్శనానికి రెడీగా ఉండేవాళ్ళు, పండు ఇచ్చి ఒక పండు ప్రసాదంగా తీసుకుంటే భక్తులకి నాన్నగారి చేతి నుండా పండు తీసుకుంటే ఎంత విశ్వాసం అంటే అది వాళ్ళ బుద్ధిలో మార్పు తీసుకొస్తుంది, అది మహాప్రసాదంగా భావించేవాళ్ళము. అందుకని వేచి ఉండేవాళ్ళం, నాన్నగారికి 9 అయిపోయేది, 10 అయిపోయేది, 11 అయ్యేది, భోజనానికి లేట్ అయితే భక్తులు అన్నారటండి, నాన్నగారు భోజనానికి లేట్ అయిపోతుంది, భోంచేయండి నాన్నగారు, చాలా టైం అయిపోయిందంటే అమ్మ భక్తుల దర్శనానికి పనికిరాని దేహానికి ఇంక భోజనం గురించి ఆలోచన ఏంటమ్మా, భోజనం ఏంటమ్మా, భక్తులు అంటే అంత వేచి ఉన్నారు కదా, దయ అండి భక్తుల పట్ల, దయ భక్తుల పట్ల ప్రేమ, భక్తులతో తాదాత్మ్యం గురువుకి అండి. అంటే అది వాళ్ళతో తాదాత్మ్యం చెందడం మూలాన వాళ్ళు వేచి ఉన్నారు, నిల్చుని ఉన్నారు, కష్టపడుతున్నారు భక్తులు. ముందు వాళ్ళకి దర్శనం, వాళ్ళని సంతృప్తి పరచాలి, వాళ్ళని ఆనందపరచాలి, వాళ్ళని హృదయంలోకి నెట్టాలి. ఈ ధ్యాసతో నాన్నగారు భోజనం గురించి ఆలోచనే ఉండేది కాదండి, గుర్తు చేసినా ఈ మాట అన్నారటండి నాన్నగారు. అంటే ఆ దేహము, గురువు దేహము భక్తుల్ని ఉద్ధరించడానికి మాత్రమే వస్తుందండి. అవతార పురుషుడి దేహము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వస్తే, గురువు యొక్క దేహము సద్గురువు యొక్క దేహము ఆ దేహాన్ని తీసేయడం కాదు, దేహ బుద్ధిని తీసేయడం కోసం వస్తుంది. ఎంతో మంది రాక్షసుల్ని చంపారు, కొన్ని 1000 మంది రాక్షసుల్ని రామావతారంలో చంపేశారు, యుద్ధం చేసి రాముల వారు. ఎంతో మంది ఋషులని భక్తుల్ని అనుగ్రహించారు, మోక్షం ఇచ్చారు. అలాగా కాకుండా గురువు దేహము ఆ దేహము తీసేయకుండా దేహము అలాగే జీవితం కొనసాగుతున్నప్పుడు భక్తుడికి దేహ బుద్ధి నుంచి విడుదల చేసి జన్మ రాహిత్య స్థితి జనన మరణ చక్రంలోంచి తన భక్తుడిని పక్కకు తప్పించేసి ఆ లోపల అనుభవం ఇంపచేయడానికి గురువు దేహం వస్తుంది. అందుకని భగవాన్ దేహము నాన్న దేహము ఎవరైనా కూడా ఒక గురువు సద్గురువు యొక్క దేహము ఈశ్వరుడు ఒక ఉపయోగంతో భూమి మీదకి వస్తారు. అది నెరవేర్చిన తర్వాత ఆ దేహాన్ని వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేహాన్ని నిష్క్రమించటం అంటారు, చనిపోవడం కాదు, ఈ సృష్టి నుంచి ఆ దేహం నిష్క్రమిస్తుందండి. అప్పుడు కూడా పని జరుగుతూ ఉంటుంది. అంటే భక్తుల్ని ఒక స్థితికి నాన్నగారు అనేవారు కదా, బాహ్య గురువు లోపలికి నెట్టేస్తారని, అలా అందరినీ లోపలికి నెట్టేసి తన దేహాన్ని నిష్క్రమింప చేసుకున్నారు నాన్నగారు. భగవాన్ కూడా తల్లితో అదే అంటారు, అమ్మా ఈశ్వరుడి ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఇంకా అమ్మ అర్థం చేసుకొని భగవాన్ని ఓరక్క ఉంటుంది. తర్వాత మళ్ళీ భగవాన్ దగ్గర అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ భగవాన్ దగ్గరికి అలిమేలు నెత్తి చిన్న పాప కదా తీసుకొని వచ్చేస్తుంది. అలాగా భగవాను విరూపాక్ష గుహలో ఉంటారు, విరూపాక్ష గుహ నుంచి స్కందాశ్రమం వెళ్తారు. అక్కడ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడే గణపతి మునీంద్రులు వస్తారు. వచ్చి గణపతి మునీంద్రులు, అప్పటికే గణపతి మునీంద్రులకి 100 మంది శిష్యులు ఉన్నారటండి కూడా. కలలో భగవాను కనిపిస్తారు. ఎక్కడ ఎక్కడ అని వెతుక్కుంటూ వచ్చినప్పుడు చెన్నైలో భగవానికి భగవాన్ గురించి వింటారు ఒకరి ద్వారా. గణపతి మునీంద్రులు విని భగవాన్ దగ్గరికి వస్తారు. బాలుడు మహాముని ఉన్నారు అక్కడ అని విని వచ్చి పైకి వెళ్ళి గణపతి మునీంద్రులు అంటారంటండి, చదవవలసిందంతా చదివాను, నేర్వవలసిందంతా నేర్చాను నేను. అష్టాక్షరి మంత్రము, పంచాక్షరి మంత్రము, శాస్త్రము ఎలా వాటిని ఉచ్చరించి జపించి తపించమంటుందో అలా అన్ని చేశాను. అప్పటికే గణపతి మునీంద్రులకి అమ్మవారి ఉపాసకులు, గణపతి దేవుల ఉపాసకులు. ఆ హృదయంలో ఉన్న సత్య వస్తువు, ఆనంద వస్తువు, ఆనంద స్థితి అనుభవించలేకుండా శాశ్వత స్థితిని పొందలేకుండా ఉన్నాను భగవాన్ అంటే, అప్పుడు భగవాన్ ఆ రోజు మొట్టమొదటిసారిగా అంటే మధురై నుంచి బయలుదేరిన తర్వాత చాలా సంవత్సరాలకి మొట్టమొదటిసారిగా గణపతి మునీంద్రులతోటి వాక్కు పెకిలించుకొని 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 గణపతి మునీంద్రులతో మాట్లా అమ్మ వచ్చినప్పుడు కూడా భూమి మీద రాజు చూపించారు భగవాన్. కానీ మొట్టమొదటగా తన వాక్కును సృష్టికి అందించింది గణపతి మునీంద్రుల ద్వారానే భగవాన్. ఏంటంటే నేను నేను చేశాను, నేను చదివాను, నేను అభ్యసించాను, నేను జపించాను అంటున్నావు కదా, ఆ నేనుకు మూలం ఎక్కడా? వెతికి తిరిగి ఆ నేను యొక్క మూలాన్ని చేరండి. అచ్చా, గణపతి మునీంద్రులు భగవాన్ కంటే వయసులో చాలా పెద్దండి, కానీ అప్పుడు గణపతి మునీంద్రులు అది విని ఆనందపడిపోయి ఈయనే నా గురువు, ఇక్కడే ఇంకా నాకు పరమపదం, ఈ గురు పాదాల దగ్గరే నాకు పరమపదం అని భావించండి. ఆ 100 మంది శిష్యులకి చెప్తారంట, ఈ రోజు నుంచి మీకు నాకు గురువు ఈ బ్రాహ్మణ స్వామి. అప్పుడు భగవాన్ ఈ బ్రాహ్మణ స్వామి అనేవా, ఈ బ్రాహ్మణ స్వామి మన గురువు, ఈ బాలుడే మన గురువు అని చెప్పి భగవాన్ దగ్గర శాశ్వతంగా ఉండిపోతారు భగవాన్. తర్వాతి క్రమంలో గణపతి మునీంద్రులు వెంకట్రామన్ అనే పేరులో రమణ అని పేరు తీసుకొని భగవాన్ అని జత చేసి, అంటే సాక్షాత్తు భగవంతుడే వచ్చాడనే విషయము ఆయన డిజర్వ్ అయ్యింది, అంటే అంత భక్తిలో ఉన్నారు గణపతి మునీంద్రులు కాబట్టి ఆయనకు అర్థమైపోయింది అరుణాచలేశ్వరుడే దేహం ధరించారు, జ్ఞానమే దేహం ధరించింది, పూర్ణ జ్ఞానమే అని గుర్తించి భగవాన్ శ్రీ రమణ మహర్షి మహర్షి అనే పేరు జత చేసి మహర్షి మహర్షి. కలియుగంలో ఈ కాలంలో 1950 వరకు ఆ బాడీతో తిరిగండి, మనకి ఆ సమక్షాన్ని మన చేత అనుభవిస్తూ ఈ క్షణం వరకు ఎప్పటికీ అండి, ఆయనలో ఐక్యమయ్యేంత వరకు ఆ గురువు సమక్షాన్ని మన చేత అనుభవింపచేసి ఆ తండ్రి ఆ తండ్రికి ఆ పేరుని ఆ పేరుతో లోకం గుర్తించాలని గణపతి మునీంద్రులు చెప్తారు భగవాన్ శ్రీ రమణ మహర్షి అని. నాన్నగారు ఈ మాట చెప్తే అనేవారండి, ఎంత స్వీట్గానో, అమ్మా రమణ మహర్షి గురించి చెప్పుకునేవాళ్ళు, కొత్తగా మాట్లాడుకునేవాళ్ళు రమణ మహర్షి అని చెప్పుకుంటారు, కానీ మనం భగవాన్ బిడ్డలం కదా, మనం భగవాన్ భగవాన్ భగవానా భగవానే భగవానే అని మనం పిలుచుకుందాము. తమిళన్స్ అంతా భగవానే భగవానే అంటారండి, మనమేమో భగవానా భగవానా, ఆటల్లో నీవే మాటల్లో నీవే పాటల్లో నీవే, అలా ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆటలు ఆడుతూ భగవాన్తో, పాటలు పాడుతూ భగవాన్తో, దినదినము ప్రతి క్షణము భగవాన్తో పడుకుండి భగవాన్తో నిల్చొని భగవాన్తో కూర్చొని భగవాన్ అంటే గురువుతో తాదాప్యం అండి. గురువు రూపము గురువాకు ఎంత ఎంత ఆనందము, ఎంత బ్లిస్, అది అది మాటలతో ప్రతి భక్తులము అనుభవిస్తున్నాము. గురువుతో తాదాప్యము చెందితే ఎంత ఆనందం పొందుతున్నాము, ఎంత అభయస్థితిని పొందుతున్నాము, ఎవరికి వాళ్ళము అనుభవిస్తున్నాం కదా. ఆ యొక్క నామాన్ని భగవాన్ అనే పవిత్ర నామాన్ని మనకు అందించింది గణపతి మునీంద్రులు అంటండి. నాన్నగారు చెప్పేవారు గణపతి మునీంద్రులను కూడా మనము స్మరించాలమ్మా, మనకి ఈ పవిత్రమైన నామాన్ని మనకు అందించారు గణపతి మునీంద్రులు అని చెప్పేవారు నాన్నగారు. అలాగా మనకి ఆ స్కందాశ్రమం నుంచి అమ్మ అలగమ్మ దేహం వదిలేసినప్పుడు 12 గంటలు అమ్మ దగ్గర కూర్చొని అమ్మ హృదయం మీద ఒక చెయ్యి, ప్రాణప్రయాణ టైంలో అమ్మని తల మీద ఒక చెయ్యి హృదయం మీద ఒక చెయ్యి వేసి అమ్మ లాస్ట్ వాసన కూడా నాన్నగారు చెప్పేవారు కదా, ప్రాణప్రయాణ టైంలో వాసనలు చక్రంలాగా తిరుగుతుంటాయమ్మా, చిన్నప్పటి నుంచి మనం అనుభవించిన ఇష్టాలు అయిష్టాలు అన్నీ కూడా మనసు అవి మూట కట్టుకుంటుంది అని చెప్పేవారు నాన్నగారు. అయితే భగవాన్ అమ్మకి అవి మనసు మూట కట్టుకోకుండా సూక్ష్మ లోకాల్లో సూక్ష్మంగా అనుభవింపచేసేసి ఆ జీవుడిని హృదయంలో శాశ్వతంగా అండి ఐక్యం చేస్తారు. అప్పుడు చేసిన తర్వాత భగవాన్ అంటారండి, అమ్మ పని అయిపోయింది, అమ్మ శాశ్వతత్వంలోకి వెళ్ళిపోయారు, ఇంకా ఈ దేహాన్ని మీరు ఏం చేసినా ఎక్కడ పెట్టినా పర్వాలేదు, తీసుకెళ్ళిపోండి అంటారు భగవాను. అంటే భగవాన్ అలా అన్న, భగవాన్ చెప్పలేదు అమ్మ సమాధి చేయండి అని, ఎక్కడ పెట్టినా మీ ఇష్టం, ఇంకా పని అయిపోయింది, ఆ దేహం అవసరం లేదు. కానీ ఒక మహా స్థితిని అనుభవించి ప్రాణము బయటికి కాకుండా ఇంద్రియాల ద్వారా హృదయములో ఐక్యమైపోయిన ఆ దేహము పూజార్హము, దాని శవం అనరు, అది పూజార్హము, అది కూడా అనుగ్రహిస్తుంది. ఆ బాడీలో చైతన్యం లేకపోయినా ఆ ఉనికి ద్వారా అది అనుగ్రహిస్తూ ఉంటుంది. అపురూపమండి అది. ఇప్పుడు బాగా విలువైంది మనం దాచుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక ఒక డైమండ్, అంటే ఎగ్జాంపుల్ కోసం, బాగా డైమండ్ సృష్టిలో అత్యంత విలువైన వస్తువును దాచుకుంటే అది మళ్ళీ తీసి ఎంత ఏ బాక్స్లో పెట్టామో దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామండి. అలాగా ఆ దేహము దాని శవమనరండి, మహాసమాధి చెందడం. అమ్మ దేహాన్ని భగవాన్ అంటారు, ఎక్కడన్నా పెట్టేయండి అని, ఎక్కడన్నా పడేసినా పర్వాలేదు, ఎలా ఎక్కడ పెట్టినా పర్వాలేదు. కానీ ఈశ్వరుడి నిర్ణయం అండి, అమ్మ దేహాన్ని కిందికి వచ్చి వాళ్ళు సమాధి చేస్తే భగవాన్ ఆ సెకండ్ నుంచి రోజు వచ్చి అమ్మ అక్కడ అక్కడ కూర్చుంటారు సమాధి దగ్గర. అది ఈరోజు మాతృభూతేశ్వర ఆలయంగా అందరి అక్కడి అక్కడ ఆ సమక్షంలో అందరూ అనుగ్రహింపబడుతున్నారు. భగవాన్ దాని మీద శ్రీచక్రాన్ని స్థాపిస్తారు. అంత పవిత్రమైన స్థలంగా ఈశ్వరుడి ఏమీ అనుకోరు భగవాన్, తలంపుతో చేసింది కాదు, కేవలము నిర్ణయం, మౌనంలో జరిగిన పనులు అవన్నీ. కాబట్టి ఆ మౌనము ఆ గురు సమక్షంలో ఇప్పటికీ మనం ఆ మౌన స్థితిని, మనం అక్కడిగా ఆ ప్రజెన్స్ని అనుభవించగలము. ఫిజికల్గా అక్కడికి వెళ్ళిన ఇంతమంది సృష్టిలో ఉన్న భగవాన్ భక్తులు, నాన్న భక్తులు అందరూ కూడా ఎందుకు నాన్న సన్నిధిలో కానీ, జిన్నూరులో కానీ, అక్కడ కానీ, అంటే అక్కడ అది వెదజల్లబడతా ఉంది. ఒక మానవుడు, మామూలి మానవుడు, అజ్ఞాని దేహం అయితే ఆ దేహం ఉన్నన్ని రోజులు తన భావనలు తనని వ్యక్తం చేసుకోగలడు. కానీ అక్కడ ఉన్నది సంపూర్ణ శక్తి అండి. చివరగా ఆ దేహం కూడా అద్భుతమైన శక్తిగా మారిపోతుంది. అలాగా అమ్మ దేహాన్ని అక్కడ పెట్టి మాతృభూతేశ్వర ఆలయంగా భగవాన్ ఉండగానే భగవాన్ సమక్షంలోనే జరుగుతుంది. తర్వాతి తర్వాతి కాలంలో భగవాన్ దగ్గరికి ఎంతో మంది భక్తులు, నాన్నగారు అనేవారు, గొప్ప గొప్ప వాళ్ళు, మైసూరు మహారాజా వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ వచ్చారు, జమ్నాలాల్ బజాజ్ వచ్చారు, ఫారినర్స్ వచ్చారు. దేనికి భగవాన్ ఆకర్షింపబడేవారు కాదు, ఎవరికి ఆకర్షింపబడేవారు కాదు, అంటే అందరినీ అందరూ భగవాన్ భగవాన్ దగ్గర ఆకర్షణ ఉండేది అందరికీ. సృష్టి మొత్తం భగవాన్ దగ్గరికి ఆకర్షింపబడింది, కానీ భగవాన్ సృష్టితో ఆకర్షింపబడలేదు. ఒకసారి ఒక భక్తుడు అడుగుతారు, మాయ అంటే ఏంటి భగవాన్ అని. అప్పుడే రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారండి. ఆయన వచ్చారని తెలియగానే ఈ అడిగిన భక్తుడు తప్పించి మిగతా వాళ్ళందరూ లేచి గేటు దగ్గరికి పరిగెడతారట. రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. అప్పుడు భగవాన్ అంటారట, మాయ అంటే ఇదే. అంటే ఒక మహా గురువు సమక్షంలో ఉండి తన స్వరూపము, తన సస్వరూపం అండి గురువు అంటే. అసలైన నేను, మనకిప్పుడు హృదయంలో అసలైన నేను దగ్గరికి ఎలా ఎలా వెళ్ళగలుగుతాము, ఎలా డిజాల్వ్ అయిపోతాము దాంట్లో అని కదా మనం ఇవన్నీ జరుపుకుంటున్నాము, సత్సంగ శ్రవణాలు. మరి అసలు ఏమీ చెయ్యకుండా నాన్నగారి సమక్షంలో, భగవాన్ సమక్షంలో, అసలైన నేను సమక్షంలో, నా నేను సమక్షంలో నేను అనుభవించిన క్షణాలు కదా అవి. వదిలేసి కొంతమంది అక్కడికి పరిగెత్తాము అంటే ఇదే కదా మాయ అంటే. అలాగే హృదయంలో కూడా ఆత్మ సమక్షంలో ఇప్పుడు ఈ సెకండ్ నాన్న సమక్షంలో ఉన్నాము, భగవాన్ సమక్షంలో ఉన్నాము. మన మనస్సు, జీవుడు, దేహము అన్నీ కూడా. నేను లండన్లో, గ్రీష్మ హైదరాబాద్ ఇండియాలో కాదండి, అందరం అందరము ఆత్మ సమక్షంలో ఉన్నాము, భగవాన్ సమక్షం, నాన్న సమక్షంలో ఉన్నాము అనే ఎరుకతో ఉంటే చాలు మాయ నుంచి విడిపడతాము. అలా భగవాను దేనికి ఆకర్షింపబడలేదు. 50 సంవత్సరాలు హుయామై, నేనెవడిని, నేను ఎవరిని, నేను ఎవరు, నిన్ను నీవు తెలుసుకో, సృష్టిలో పుట్టినప్పటి నుంచి ఏదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తావు. ఒక కొత్త పువ్వు చూస్తే దీని పేరేంటని, ఒక కొత్త వంటకం చూస్తే ఇది ఎలా వండుతారని, ఏది ప్రతిదీ మన మనసు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. డాక్టర్ అయితే డాక్టర్ వృత్తిలో ఇంకా కొత్తగా ఏమొచ్చాయని, లాయర్ అయితే ఇంకా కొత్తగా నేను ఎలా వాదించగలను, ప్రతీది ప్రతి వృత్తిలో ప్రతీది కొత్తగా నేర్చుకోవడానికి మానవుడు పుట్టినప్పటి నుంచి బాహ్యంగా ఇంద్రియాల ద్వారా ఇంకా నేర్చుకుందాం, ఇంకా నేర్చుకుందాం, ఇంకా నేర్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. హృదయంలో నిన్ను నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? నిన్ను నువ్వు తెలుసుకుంటే అంతా తెలిసిపోతుంది. ఇంకా అంటే నేర్చుకోకూడదని కాదండి, తెలుసుకోకూడదని కాదు, సృష్టి పనికిరాదని కాదు, కానీ పూర్ణంగా నువ్వు తెలుసుకోవాలంటే నాన్నగారు అనేవారు, ఏది అనుభవించాక, దేనిని అనుభవించాక ఇంకేది అనుభవించాల్సింది మిగిలి ఉండదో ఆ అనుభవం నీ హృదయంలో ఉంది. ముందు దానిని బుద్ధి ద్వారా, గురువాక్కును శ్రవణం చేసి బుద్ధి ద్వారా గుర్తించి అది అనుభవించండి. అది నిన్ను నువ్వు తెలుసుకో అంటే నీ హృదయంలో ఉన్న ఆనందము, సుఖము, శాంతి, మౌనము, ఏది అనుభవిస్తే ఇంకేది అవసరం లేదో అది హృదయంలో నా నేనుగా, నా భగవానుగా, నా నాన్నగా ఉంది. అది అనుభవించు, అది మెల్లమెల్లగా అండి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎంతెంత అనుభవిస్తామో అంతంత వాసనలు కరిగిపోతాయి, ఎంతెంత అనుభవిస్తామో అంతంత దేహబుద్ధి నశిస్తుంది. మనము పొద్దు లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటుంటాం కదా అండి, పని చేసుకునే కొలది పని తగ్గిపోతూ ఉంటుంది అంతే కదా. పూర్తిగా పని అయిపోయిన తర్వాత రెస్ట్లోకి వెళ్ళిపోతాం బాడీ కూడా. అలానే కంప్లీట్గా రాత్రిపూట గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం, పగలంతా దేహం పనిచేసి అలసిపోయి రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం పని అయిపోయిన తర్వాత, ఇంకా పని చేసుకోలేని పరిస్థితులు. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, పని అయిపోయిన తర్వాత నువ్వు ఎలా రెస్ట్ తీసుకుంటావో అలాగా నువ్వు భగవాన్ని అనుభవిస్తూ ఉంటే హృదయంలో ఉన్న పరబ్రహ్మమును గుర్తించి దానిలో డిజాల్వ్ అయిపోతూ ఉంటే బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ ఎంతంటే అంత ఆ తలంపులు వాటంతట అవి తగ్గిపోతూ ఉంటాయి, దేహబుద్ధి కరిగిపోతూ ఉంటుంది. ఎంతెంత దేహబుద్ధి కరిగిపోతుందో, కర్తృత్వ భావన కరిగిపోతుందో వాసనలు నశింపబడిపోతుంటాయి. అది ఆటోమేటిక్గా ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ లాగా జరిగిపోతుంది. మనం చేయాల్సింది కేవలము గురువు యొక్క ఎరుకలో జీవించటం. గురువు ఎలా జీవించమన్నాడు అంటే, ప్రేమగా ఎట్లాంటి పరిస్థితుల్లోనూ కూడా ప్రేమను కోల్పోకు, కరుణని కోల్పోకు, సృష్టి పట్ల, నీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల, సమాజం పట్ల, నీ అందుబాటులోకి, నీ ప్రారంభంలోకి ఎవరు నీ చుట్టూ భగవంతుడు పెడతాడో వాళ్ళ పట్ల ప్రేమగా ఉంటూ, కరుణగా ఉంటూ, వాళ్లను నీ గురుస్వరూపంగా గుర్తించి వాళ్ళకి సేవ చేస్తూ పర్ఫెక్ట్ గా అండి. అంటే బాహ్య జీవితంలో 100% పర్ఫెక్ట్ గా ఉండలేకపోవచ్చు. గురు వాక్కు ప్రకారం అలా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఒకవైపు, ఇంకొక వైపు అండి, ముందు ఏది ముందు, నాన్నగారు అనేవారు పెళ్లి ముందా పిచ్చి కుదరటం ముందా. పెళ్లి కూతురికి పిచ్చి ఉంటే, ఒకళ్ళు ఎవరు చెప్పారటండి డాక్టర్లు, అమ్మ పెళ్ళైపోతే పిచ్చి కుదురుతుందాం, నాన్నగారు చెప్పారు పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది, కానీ వాళ్ళు పెళ్లి కూతుర్ని చూసిన తర్వాత పిచ్చి కుదిరితే పెళ్లి చేసుకుంటాం అనేవారు. సో అమ్మాయికి పెళ్లి గురించి చెబుతూ, జీవితం గురించి చెప్తూ, వైవాహిక జీవితం గురించి చెప్తూ, మానసికంగా ఒకవైపు అమ్మాయిని పిచ్చి కుదిరేటట్టు తయారు చేస్తూ పెళ్లి చేశారటండి. అయితే ఆ రెండు జరిగి పిచ్చి కుదిరింది, పెళ్లి అయిపోయిందట. అలాగా భక్తుడు కూడా అండి, ఒకవైపు లోపల హృదయంలో ఉన్న గురువుని తన స్వరూపంగా నేనుగా అనుభవిస్తూ ఆ వాక్కును శ్రవణం చేస్తూ, బాహ్య జీవితంలో గురువు ఎలాగ, బాహ్య జీవితం ఇన్ ద సెన్స్ తలంపుల్లో, దేహంలో, అంటే తలంపులు మార్చుకోవడం మన చేతిలో లేదు కదా, వాసనల ప్రకారమే తలంపులు వస్తాయి కదా, ఎస్ అదంతా జరిగిపోతుంది. అప్పుడు కర్తృత్వ భావన పెట్టుకోవద్దన్నారు గురువు. ప్రతి సందర్భానికి నేనే కారణం, ఇలా ఉండకుండా ఉంటే బాగుండేదేమో, ఇలా ఉంటే బాగుండేదేమో అని కాకుండా, ఈ సెకండ్ ఈశ్వరుడి చేతిలో, గురువు చేతిలో ఉన్నాను, దేహము మనస్సు అంతా కూడా, పరిస్థితులు ప్రారంభం అంతా గురువు చేతిలో ఉంది అని చుట్టూ ఉన్న వ్యక్తుల మీద అసూయ, ద్వేషం, కోపం పెట్టుకోకుండా బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ తగ్గుతుందండి. ఇప్పుడు నాన్నగారు మన జీవితంలోకి రాకముందు మనం ఎలా ఉన్నాము, ఈ సెకండ్ ఎలా ఉన్నామో అందరికి తెలిసిపోయింది కదా, తెలుస్తా ఉంది కదా. డెఫినెట్గా ఒక నిప్పు దగ్గర కణకణ కణకణ కాగే నిప్పులో దూది వేస్తే ఎలా కాలిపోతుందో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో భస్మం అయిపోతుందో, అలాగా గురువు యొక్క స్మరణలో, గురువు నీడలో, గురువాక్ స్మరణలో కంప్లీట్ గా కరిగిపోతాయండి వాసనలు. ఎక్కడుంటాయండి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన. మన గురువు అంటే జ్ఞానాగ్ని, భగవాన్ అంటే, నాన్న అంటే జ్ఞానాగ్ని. కాబట్టి అక్కడ వాసన ఉండడానికి వీల్లేదు, దేహబుద్ధి ఉండడానికి వీల్లేదు. అలాగా భగవాన్ మనకి నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, హుయామై అని చెబుతూ ఇంకా భగవాన్ మనకి అక్షరమణమాలను అందించారు, ఉపదేశ సారం అందించారు భక్తుల కోరిక మేరకి. నేనెవడను హుయామయ్య అందించారు కొన్ని పాటలు, ఒక 5-6 పాటలు. అంటే భగవాన్ పాడు అరుణాచల్ అవుట్ ఆఫ్ అఫెక్షన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్ అండి. ఆ హృదయంలో నుండి అరుణాచలేశ్వరుడి పట్ల పొంగింది. భగవాన్ అనేవారండి, ఎవరితోనైనా నాకు ఈ సృష్టిలో అటాచ్మెంట్ ఉందని చెప్పుకోవాల్సి వస్తే అది అరుణగిరితో అనేవారు భగవాన్. వచ్చే భక్తులందరినీ మీరు భోజనం చేశారా, మీరు గిరి భక్షణ చేశారా అని ఈ రెండు మాత్రమే అడిగేవారట. ముందు మీరు భోజనం చేశారా, రెండు గిరి ప్రదక్షిణ చేశారా. అంటే అరుణగిరి నాన్నగారు మనకి భగవాన్ పట్ల ఎలా ప్రేమను పెంచారో, భగవాన్ అరుణాచలేశ్వరుడు పట్ల ప్రేమను పెంచడానికి అరుణాచలేశ్వరుడు భగవాన్ వేరు కాదండి. భగవాన్ దగ్గర భక్తుడు, భగవానా మీ అనుగ్రహం వల్ల మేము ఇక్కడికి వచ్చాము తండ్రి అంటే భగవాన్ అనేవారంటండి. నేనెవరి అనుగ్రహం వల్ల ఇక్కడికి వచ్చాను, నేనెవరి అనుగ్రహం వల్ల ఇక్కడికి ఈడ్చబడ్డానో లాగబడ్డానో, మీరు కూడా వారి అనుగ్రహం, వాడి అనుగ్రహం వల్లే ఇక్కడికి వచ్చారు, వాడి వల్లే, అరుణాచలేశ్వరుడి దయ వల్ల వచ్చాము అనేవారట. అలాగా భగవాను అక్షరమణమాల అండి, నవరసాలు, నవవిధ భక్తి అండి. దాంట్లో అక్షర మణమాలలో నవవిధ భక్తులు పొందుపరిచి మీరు మీ గురువుని ఇలా ప్రార్థించండి, అరుణాచలేశ్వరుణ్ణి భగవాన్ అక్షర మణమాలలో ఎలా ప్రార్థించి చూపించారో, మీరు మీ భక్తి ద్వారా, మీ భక్తితో, పూర్ణమైన భక్తితో, పూర్ణ హృదయంతో ఈ అక్షర మణమాల గానం చేసి అర్థం చేసుకొని మీరు ప్రార్థించండి. అరుణాచలం అని స్మరించు వారల అహము నిర్మూలిందు అరుణాచల, 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 అరుణాచల అని ఈశ్వరుని స్మరిస్తే అయిపోతుంది. దాంట్లో స్కాంద పురాణాలలో ఉంటుంది అండి, భగవాన్ చెప్తారు ఏంటంటే, తిరువయ్యూరులో జన్మించటమే కాకుండా త్యాగరాజు జన్మించారు. ఆ భక్తి పుట్టడము కాదు, పుట్టడంతో పాటు భక్తి తోడైంది, పూర్ణ భక్తి వైరాగ్యము దాంతో పొందారు. మనకి ఒకవేళ పుట్టగలిగినా కాశీలోకి వెళ్ళి కాశీలో మరణించాలని ఉన్నా, మరణించిన ఆ భక్తి ఉండాలి. కాబట్టి భగవాన్ ఏమన్నారంటే, పుట్టడము, మరణించటము, దర్శించటము ఇవన్నీ నీ ప్రారంభ ప్రకారం జరిగిపోతాయి, కానీ అరుణాచల, అరుణాచల, అరుణాచల అని ఎక్కడ ఉంటే అక్కడ, ఎలా ఉంటే అలా, ఏ స్థితిలో ఉంటే అలా, అక్కడ నువ్వు స్మరించమ్మా, స్మరిస్తే నువ్వు మోక్షాన్ని పొందుతావు. స్మరణ మాత్రాన నీకు అహంకారాన్ని నశింపచేసి మోక్షాన్ని ఇచ్చే ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడు అని భగవాన్ అక్షర మణమాలలో మొట్టమొదటి దిపదలో మనకు నేర్పించారు. అది నాన్న చెబితే తెలిసింది మనకి. అయితే ఒక భక్తుడు అడుగుతారు భగవాన్ని, శివా శివా అని స్మరిస్తేనే మోక్షం వచ్చేస్తుందా? ఓన్లీ ఏమి చెయ్యకుండా స్మరణ మాత్రాన మోక్షం వస్తుందా? అంటే భగవాన్ అంటారు, ఎవరైతే మోక్ష ప్రదాత, అంటే మన చేత మన హృదయములో ఉండి మనల్ని మోక్షానుభవం అనుభవింపచేయగల శక్తి గల ఈశ్వరుడు హృదయములో నేనుగా ఉన్నాడు, ఆ ఈశ్వరుడే గురువుగా వచ్చి నువ్వు స్మరణ చేయమని చెబుతున్నాడు. ఎవరికైతే ఆ శక్తి ఉందో, భక్తుడి చేత అనుభవింపచేసే శక్తి, ఆ ఈశ్వరుడే శివా శివా అని నన్ను స్మరించు, నేను నీకు మోక్షాన్ని, అంటే మోక్షానుభవాన్ని ఇస్తాను, అద్వైత స్థితిని ఇస్తానని చెప్తున్నారు. ప్రశ్నించడానికి మనం ఎవరిని, భగవాన్ భక్తుడితో అంటారు, ఆక్షేపించడానికి మనం ఎవరిని, అవునా కాదా అని నువ్వు స్మరించి చూడు, శివా శివా అని స్మరించి చూడు, అరుణాచల, అరుణాచల, అరుణాచల స్మరించు. ఈ దేహం భూమి మీద నడయాడినంత కాలం ప్రారంభానికి దాన్ని వదిలేసి ఎలాగైతే పాకల్లో పూర్తిగా ఒక గారె కానీ గులాబ్ జామ్ కానీ పూర్తిగా పాకం పీల్చుకున్నది ఎలా ఉంటుందో, అలా కంప్లీట్గా హృదయ రసాన్ని అరుణాచలేశ్వరుడి ఉనికిని, స్మరణ నేను అనుభవిస్తూ ఉంటే ఏం జరుగుతుందో ఎవరికి వారే భక్తులకి అనుభవంలో తెలుస్తుంది కదా అన్నారండి భగవాన్. స్మరణ చెయ్యి శివాశివ అరుణాచలం అనొచ్చు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. నాన్నగారు ఇంకొక ద్విపద నాకు చాలా ఇష్టమని చెప్పేవారండి, ఊరూరు తిరుగక ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అనగ నీ ద్యుతి చూపు అరుణాచల. అరుణాచలేశ్వర తండ్రి ఊరూరు తిరగక అంటే ప్రతి తలంపు తో ఆక లాక్ అంటే ఒక్కో తలంపు వస్తా, మూల తలంపుకి ఇతర తలంపులు ఒక్కో తలంపు వస్తూ ఉంటుందండి, సృష్టి వైపు ఆకర్షింపబడతా ఉంటాం. అలా ఊరూరు తిరిగి ఒక్కో తలంపుతో ఆనందాన్ని అనుభవించి, ఇది చేసే ఆనందాన్ని అనుభవించాలా, అది చేసే ఆనందాన్ని, ఈ వాక్కు మాట్లాడే ఆనందాన్ని అనుభవించాలా, ఈ కబుర్లు చెప్పుకునే ఆనందాన్ని అనుభవించాలా, లేక కళ్ళతో ఇది చూసి అనుభవించాలా, ఇది స్పర్శించి అనుభవించాలా అని ఇలా నా మనసు ఉల్లము నా మనస్సు అన్నిటి చుట్టూ తిరుగుతూ ఉంది భగవానా. ఊరూరు తిరుగక ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అనగా ఎప్పుడైతే నిన్ను చూస్తానో, నీ ప్రజెన్స్ను అనుభవిస్తానో, నీ ఉనికిని గ్రహిస్తానో, అప్పుడు నా ఉల్లము అణిగిపోతుంది కంప్లీట్గా. హృదయంలో ఒక ఆ పాకల్లో ఎలాగైతే ఆ గారె వేస్తే అది ఎలా పీల్చుకుంటుందో, నా మనస్సు నిన్ను పీల్చుకోవాలి, నీ ఉనికిని పీల్చుకోవాలి, నీ రూపాన్ని పీల్చుకోవాలి, నీ నామాన్ని పీల్చుకోవాలి, నీ వాక్కును పీల్చుకోవాలి. ఊరూరు తిరుగక ఊరూరు తిరుగక ఉల్లము నినుగని అనగా నీ ద్యుతి చూపుము. అప్పా నీ ద్యుతి, నీ యొక్క హీరోయిజం, నీ ప్రజెన్స్, నీ వెలుతురుని నాకు చూపించు తండ్రి. అలా చూపించకుండా నేను నీలో ఉండిపోలేను, నీ స్మరణలో ఉండిపోలేను. ఊరూరు తిరుగక ఊరూరు తిరుగక ఉల్లము నిను గని అనగా నీ ద్యుతి చూపుము అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నిన్ను నేను కనుక్కోలేను, నీ ప్రజెన్స్ లోకి నన్ను లాగుకోవయ్యా అని అక్షర మణమాలలో భగవాను ప్రార్థించారు అరుణాచలేశ్వరుణ్ణి. అంటే మనల్ని అలా ప్రార్థించమని, మనల్ని అలా ఆనంద స్థితిని అనుభవించమని. ఇంకా నాన్నగారు చెప్పేవారు, అప్పా భగవానా, ఒకడవవు నిను మాయ మనరించి వచ్చు వారు ఎవరు, ఇది నిజాలము అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, సృష్టి అంతా వ్యాపించబడి ఒక్కడిగా నా హృదయంలో ఉన్నది, నా నేనుగా ఉన్నది నీవు కాదా తండ్రి? నిన్ను మాయ చేసి సృష్టిలోకి నీకు తెలియకుండా ఎవరైనా రాగలరా? నీ సృష్టిలోకి ఇన్ ద సెన్స్ నువ్వు సృష్టించిన ఈ మనస్సులోకి, ఈ జీవుడిలోకి ఏదైనా ఆకర్షణ వస్తూ ఉందంటే, ఏదైనా అవగుణం వస్తూ ఉందా ఉంటే నీకు తెలియకుండా రాగలదా తండ్రి? అంటే రాదు కదా తండ్రి. ఊరూరు తిరుగక సారీ, ఒకడవవు నినుమాయ మనరించి వచ్చు వారు ఎవరు, ఇది నిజాల. అప్పా ఇదంతా కూడా నీ మాయరా తండ్రి, నీ ఆటరా తండ్రి, నీ లీలలా తండ్రి? నీ లీలను కాదని నేనేమి చెయ్యగలను? నేను ఒకటిని ఉంటే కదా ఏమైనా చెయ్యడానికి అని ఇలా నువ్వు మొరపెట్టుకో అరుణాచలేశ్వరుడితో, నీ గురువుతో మొరపెట్టుకో. అంటే ప్రార్థించటం ఎలాగా అనేది కూడా గురువే నేర్పించారు మనకి. ఇప్పుడు అమ్మ చెప్తుంది చూడండి, అత్త 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 అని పాపకు నేర్పిస్తుంది రెండు అక్షరాల మాటలని, అత్త 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 అను. అప్పుడు అమ్మే మొదటి గురువు అండి ఈ సృష్టిలో వ్యావహారికంగా. అప్పుడు పిల్లోడు తా ఒక్క తానే అంటాడు, ఒకటే అక్షరం పలుకుతాడు తా అని. అప్పుడు అమ్మ మా బిడ్డ అత్త అని పలికాడు, అత్త అని పలికాడు, ముక్కిడి మునుజూపు ముకురముగాక నన్ను హెచ్చించి కౌగిలింపు అరుణాచల. ఓ నాన్నగారు ఎంత ముద్దుగా చెప్పేవారేమో, ఓ అరుణాచలేశ్వరుడా, నా ముక్కు వంకెరగా ఉందని అర్థం చూపిస్తే నేనేం చేసుకోగలను? అద్దం చూపిస్తుంటే ముక్కు వంకరగా ఉందని తెలుస్తుంది, కానీ ఆ వంకరను నేను తీసుకోలేను కదా. నువ్వు అలా అద్దము చేసే పని చేయకు తండ్రి, ఒక డాక్టర్ చేసే పని చెయ్యి. అంటే మనకు అర్థమయ్యేటట్టు ఎంత ముద్దుగా బోధించేవారండి నాన్నగారు. ఇప్పుడు ఒకవేళ నాన్నగారు మన జీవితంలో లేకుండా ఈ దీపద చదువుకున్నాం అనుకోండి, ఈ దీపద ఇంత స్వీట్గా దీంట్లో అర్థం ఉందా, ఇంత ఇంత అమృతానుభవం ఈ దీపద ద్వారా మనం అనుభవించొచ్చా, భగవాన్ని అడగొచ్చా, నాన్నని అడగొచ్చా, గురువుని అడగొచ్చా అనే విషయం మనకు తెలియదండి. నాన్నగారు చెప్పారు, అర్థం చేసే పని చెయ్యకు భగవానా, నువ్వేం చెయ్యంటే డాక్టర్ చేసే పని చెయ్యి. నా ముక్కు వంకర తీసేస్తాడు డాక్టర్ వంకరగా ఉంటే, అలాగే నా మనసులో ఉన్న వంకరలు తీసేయి తండ్రి, నా మనసులో ఉన్న వేరుబుద్ధిని తీసేయి, నా మనసులో ఉన్న రాగద్వేషాలు తీసేయి, నా మనసులో ఉన్న నేను నాది అనే బుద్ధిని తీసేయి, ఈ వంకరలన్నీ తీసేయిరా అప్ప. నీట హిమముగా ప్రేమకారు నీలో నన్ను ప్రేమగా కరిగి కరిగి ప్రోభము అరుణాచల అరుణాచలేశ్వరుడ, ప్రేమలో నేను కరిగిపోవాలి, నీ ప్రేమలో, నీ ప్రేమలో నువ్వు నన్ను ప్రేమిస్తా ఉంటే నీ ప్రేమను నేను గుర్తించి ఆ గుర్తింపులో నేను కరిగిపోవాలి. కానీ ఇంకో రకంగా కరిగిపోవడం కుదరదు కదా తండ్రి. ఇంకా ఇంకా నన్ను ప్రేమించురాదు. నేను నిన్నెంత ప్రేమించగలను, నా మనస్సు ఎంత, నా గుర్తింపు ఎంత, నా ప్రేమ ఎంత, ఇదైత భావనలో వచ్చే ప్రేమ ఎంతరా తండ్రి. ఏదో చిట్టి చిట్టి చేతులతోటి పాప అమ్మకి ఏదన్నా తెచ్చిస్తే ముడిబుడి నడతలతో సంవత్సరం పాప, దాని చేతితో ఏదన్నా పట్టి మనకి ఇచ్చింది అనుకోండి, దాంతో ఎంత వస్తుందండి ఆ చేతికి. అదే అమ్మ పెట్టింది అనుకోండి, అమ్మ చెయ్యి పెద్దగా ఉంటుంది కదా. అలాగా అప్పా నీ ప్రేమ, నీ ప్రేమ, నువ్వు నువ్వు నన్ను ఇంకా ఇంకా మత్తు పెట్టి, నీ ప్రేమ అనే మత్తును పెట్టి, నీట హిమముగా నీరులో మంచు ఎలా కరిగిపోతుందో, అంటే మంచు ముక్క నీటి స్వరూపమే, నీరే మంచుగా మారింది, మళ్ళీ ఆ మంచు ముక్కను నీటిలో పడేస్తే ఎలా నీరుగా మారిపోతుందో, అరుణని భగవాన్లో పడేసుకొని రూపనామాలు స్మరణలో వాక్కులు అరుణ ద్వారా భగవాన్ పట్ల నవవిధ భక్తులు అనుభవింపచేసి తండ్రి నన్ను కరగబెట్టుకోవా అరుణాచలేశ్వరుడా అని గురువును వేడుకోమని భగవాన్ చెప్పారు. అక్షరమణమాల్లో ఉపదేశ సారంలో చెప్పారు. దీనిలో నవవిధ మతమైన భక్తులైతే ఉపదేశ సారం అంతా జ్ఞానం. జగత ఈషది యుక్త సేవనం అష్టమూర్తి బృద్దేవ పూజనం, ఈ ఒక్కటి అంటే అన్ని 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 అవసరం మనకి. కానీ ఇవాళ ఒక్కటి చెప్పుకుందామండి, జగత ఈషది యుక్త సేవనం. జగత్తు మొత్తము కూడా ఎలా సేవించంటే, అంటే మనకు భక్తులకి అవసరం చాలా, సాధనకి అవసరానికి ఎలా జీవించాలో ఉపయోగపడేట్టు బోధించారు భగవాను. దీని ద్వారా జగత ఈషధి యుక్త సేవనం, జగత్తంతా కూడా ఈశ్వరుడి స్వరూపంగా భావించు. ఎందుకంటే పంచభూతాలు సూర్యుడు చంద్రుడు మొత్తం అష్టమూర్తి తత్వం అండి. ఐదు రకాల పంచభూతాలు, సూర్యుడు చంద్రుడు ఏడు, జీవుడు ఎనిమిది, అష్టమూర్తి తత్వం అంతా కూడా. ఈ మూడిటిలో ఇమడని సృష్టి ఏమైనా ఉంటుందా? ఈ ఎనిమిదికి వేరుగా, పంచభూతాలకి సూర్యుడికి చంద్రుడికి జీవుడి కంటే వేరుగా సృష్టి అంటే మనం అనుభవించేది ఇవే కదా. సూర్యచంద్రుల్ని పంచభూతాలు బాహ్యంగా, జీవుడు లోపల, జీవుడు లోపల ఉండి బాహ్య సృష్టి అంటే పంచభూతాలు సూర్యుడు చంద్రుడే కదా. జగస ఈషది యుక్త సేవనం అష్టమూర్తి దేవ పూజనం, ఈ అష్టమూర్తుల్ని దేవుడిగా పూజించు, దేవుడిగా స్వీకరించు, జగత్తంతా ఈశ్వరుడిగా సేవించు. ప్రతి జీవుడు నీకు గురువు యొక్క స్వరూపంగా నువ్వు భావించి సేవించు. భావించి సేవిస్తే ఆ సేవనలో, ఆ సేవలో అనుభవంలో తెలుస్తుంది అంతా నాన్నగారే, అంతా భగవాన్ అని. విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహం ఏకం సత్తచ్చడమ్య సత్. ఇంకా భగవాన్ చెప్పారు, విగ్రహేంద్రియ ప్రాణధీతమః. విగ్రహము, ఇంద్రియాలు, బుద్ధి. విగ్రహం అంటే దేహము, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు అన్ని జడము. కేవలం హృదయంలో ఉన్న చైతన్యం ఒక్కటి మాత్రమే పరబ్రహ్మము, గురువు. అంటే ఇప్పుడు ఇవన్నీ జడమని చెప్పారు, ఈ జడమంతా మనకి చైతన్యంగా అనుభవిస్తున్నాము. చైతన్య పూరితంగా ఈ సెకండ్, ఇప్పుడు ఈ సత్సంగం చెప్పే సెకండ్, ఈ సత్సంగం శ్రవణం చేస్తున్నాం కదా మనం, ఈ సెకండ్ నేను ఉన్నాననే ఎరుక నాలో ఉంది. నా దేహము ప్రాణంతో ఉంది, కదలికలతో ఉంది, చైతన్యవంతంగా ఉంది. ఇంద్రియాల ద్వారా వాక్కు బయటికి వస్తూ ఉంది. నోరు ద్వారా, నోటిలో నుండి, గొంతులో నుండి వాక్కు వస్తూ ఉంది. ఆ వచ్చిన వాక్కును చెవులు శ్రవణం చేస్తున్నాయి. ప్రతి ఇంద్రియము దేహాన్ని ఈ సెకండ్ ఉనికిని అనుభవిస్తూ ఉంది. అంటే చైతన్య పూరితంగా మనస్సు, దేహము, ఇంద్రియాలు నీకు నువ్వు అనుభవిస్తున్నావు కదా, అది లోపల ఉన్న చైతన్యమే, మరేమీ కాదు. విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహం ఏకం సత్. సత్యము మాత్రమే చైతన్యము. నువ్వు చైతన్యం అనుభవిస్తున్నావంటే అది సత్యము మాత్రమే, అది భగవాన్ మాత్రమే. అప్పుడు నిన్ను నువ్వు ఇలా స్పర్శన చేసుకొని, అప్పా భగవానా, 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 ఇది చాలురా తండ్రి, ఈ ప్రసెన్స్ చాలురా అప్ప, ఈ ఉనికి చాలురా, ఈ సెకండ్ ఈ ఉనికిని ప్రసాదిస్తున్నావు. ఈ ప్రాణం ఉందని తెలుస్తా ఉంది, ప్రాణానికి ఉనికి ఉంది, దేహం ప్రాణంతో కూడి ఉంది, చైతన్యవంతంగా ఉంది. ఈ చైతన్యం నువ్వని నువ్వు చెబితే తెలుస్తా ఉంది. భగవాను మన ఇంటికి వచ్చారనుకోండి, ఎలా ఉంటుందండి మనకి ఈ సెకండ్ భగవాని ఎదురుగుండా ప్రత్యక్షమై, నాన్న ప్రత్యక్షమై నాతోటి ఎదురుగుండా ఉన్నప్పుడు. మనం ఇప్పుడు కలలలో అందరం అనుభవిస్తున్నాం కదా స్వప్నావస్థలు గురువుని, ఎంత ఆనందాన్ని అనుభవిస్తామండి. అలాగా ఇప్పుడు నా దేహంలో నాతోటి నా నేనుగా నా భగవాను, నా దేహం అని వాక్కులో వస్తూ ఉందండి, అంతా ఈశ్వరుడిదే. ద్వైతము అద్వైతం మాటల్లో కుదరదండి, మాట్లాడితే ద్వైతమే వస్తుంది, ఆలోచనలో ద్వైతమే వస్తుంది, సత్సంగం చెప్పేటప్పుడు వాక్కు ద్వారా ద్వైతమే వస్తుంది. అద్వైతాన్ని వాక్కులో చెప్పలేము, కేవలం మౌనంలో తప్పించి అది ఎవరికి వారు అనుభవించటమే. అద్వైతము భగవానికి సాధ్యమైంది బోధించటం, అద్వైతం నాన్నకు సాధ్యమైంది బోధించటం. కానీ మనకు సత్సంగం చెప్పుకునేటప్పుడు అద్వైతం, అది చెప్పిన వాక్కులు మననం చేసుకుంటామే తప్పించి అనుభవాన్ని వాక్కులో మనం చెప్పలేము. అది భగవానికి నాన్నకి సాధ్యమైంది, సద్గురువుకు సాధ్యమవుతుంది, మనకి ఎవరికి వాళ్ళం అనుభవించటమే. విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహం ఏకం సత్ తజ్జడం. అప్పా, ఈ జడ పదార్థాలైన అన్ని కూడా చైతన్యవంతంగా ఉన్నాయంటే నువ్వే కదా కారణం, నీ ఉనికి కారణం కదా అని ఆ ప్రజెన్స్ ని అనుభవించు. బోధలో ఉపదేశ సారం అంతా కూడా ఆ ప్రజెన్స్ ని అనుభవింప చేయడమే. అరుణగిరి నిలిచినది జడము రీతి, తెలియదాయను జగము దాని శక్తి అని ఒక చోట భగవాన్ స్తుతిస్తారు పాట రూపంలో. భగవాన్తో ఒకరు అంటారండి, భగవాన్ రోజంతా నేను మీ గురించి ధ్యానం చేయలేకపోతున్నాను భగవాన్. అంటే భగవాన్ అంటారు, నిన్ను రోజంతా ఎవరు ధ్యానం చేయమంటున్నారు, కాసేపు పూజ చేసుకో, కాసేపు జపం చేసుకో, కాసేపు ధ్యానం చేసుకో, కాసేపు చదువుకో, కాసేపు ఆడుకో, కాసేపు పాడుకో. ఆ పాడుకో పాడుకో అని కూడా భగవాన్ చెప్పారు. అలాగా భగవాన్ పాడుకున్నారు అరుణ, మనకు చెప్పడమే కాదు భగవాన్ పాడుకున్నారండి. భగవాన్ తో అడుగుతారు, ఉన్నది ఒక్కటే ఆత్మ ఒక్కటే అనే బోధించే మీరు అరుణాచలేశ్వరుణ్ణి స్తుతిస్తూ పాడారు కదా అని భగవాన్ అడిగితే భగవాన్ అంటారు ఆ స్తుతి ఆ పాట ఆత్మే, పాడినవాడు ఆత్మే, ఎవరి గురించి అయితే స్తుతించారో అరుణాచలేశ్వరుడు ఆత్మే, అంతా ఆత్మే. అంటే కర్తృత్వ భావన లేకపోవడం అక్కడ అండి. నేను పాడితే, అరుణ పాడితే భగవాన్ గురించి పాడుకుంటున్నాను అనుకుంటుంది, కానీ భగవాన్ పాడినది ఆత్మే. దేని గురించి, దేన్ని స్తుతించారో అది ఆత్మే, పాట కూడా ఆత్మే. అంటే కర్తృత్వ భావన లేకుండా జీవించమని బోధించి లేకుండా ఉన్నారు భగవాన్. అలాంటి భగవాన్ 1950 ఏప్రిల్ 14వ తేదీన, అంతకుముందు రోజండి, భగవానికి పాయసం ఇష్టమని భక్తులు పాయసం, అంటే భగవానికి ఇష్టం అంటే భగవాన్ చేత పాయసం తినిపించాల. భగవాన్ ఏది నాకు ఇది ఇష్టమని ఎప్పుడు కూడా వ్యక్తం చేయలేదండి. మనమే భగవానికి పల్లీలు ఇష్టమని, భగవానికి పరమాన్నం ఇష్టమని, నాన్నకి పూర్ణాలుగా పాకంగారులు ఇష్టమని ఇలా అన్ని చేసి పెడుతుండేవాళ్ళం. నాన్నగారు అయితే నాగ్పూర్లో స్వీటు, అన్నం, కూర, స్వీటు అన్ని కలిపేసుకొని తినేశారు. మనం రుచి కోసం తింటాము, కానీ ఆ దేహాన్ని నిలబెట్టాలి కాబట్టి ఏదో తినేస్తారండి సద్గురువులు. అలాగా భగవానికి పాయసం తీసుకొస్తే అమ్మ, భగవాన్ చెల్లెలు అలిమేలు ఉంటారు అక్కడ, అలిమేలుతో భగవానికి చెప్పిస్తారండి. ధైర్యం సరిపోదు, బాడీ కంప్లీట్గా వీక్ అయిపోయి ఇంకా పూర్తిగా బీపీ డౌన్ అయిపోతూ ఉంటే వాళ్ళకి ఆశ అండి, భక్తులకి ఏదన్నా కడుపులో ఇముడుతుందేమో, ఏమీ తినట్లేదు కదా భగవాన్ అని. అవుట్ ఆఫ్ లవ్ అండి, ఏదైనా భగవాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు. నువ్వు నాన్నగారికి కూడా ఎవరు ఏదన్నా పెడితే కొంచెం నాన్నగారికి స్వీట్ ఎక్కువ తింటే జలుబు చేసేది, ఏదన్నా తింటే తేడా చేస్తే వాళ్ళు తేడా చెయ్యాలని పెట్టడం కాదండి, పాపం అవుట్ ఆఫ్ లవ్ పెడతాం కదా. గురువుకి ఇది తినాలి అది తినాలి, మనకేది ఇష్టం ఉంటే అది చేసి పెట్టాలని, ఎలా మనది బాహ్యమైన దానికి సంబంధించిన ప్రేమ అండి. ఇంద్రియాలతోటి, దేహంతో, మనసుతోటి ప్రేమించే ప్రేమలు మనవి. వీటికి అతీతంగా ఉన్న ప్రేమని మనకి, ఆ ప్రేమని మనం గురువుతోటి వ్యక్తం చేయలేమండి. అది కేవలం అది మౌనం ద్వారా వ్యక్తం చేయడమే, ఉనికి ద్వారా వ్యక్తం చేయడమే. అయితే భగవానికి పాయసం తీసుకొస్తే అలిమేలతో చెప్పిస్తారు చెల్ల, భగవాన్ చెల్లెలు అలిమేలతో కొంచెం భగవాన్ని స్వీకరించమని చెప్పండి పాయసం అంటే భగవాను దగ్గరికి వెళ్ళి అలిమేలు చెప్తారు. భక్తులు పాయసం తీసుకొచ్చారు ఊ అని భగవాను భక్తుల్ని ఆనందింప చేయడం కోసం పాయసం స్వీకరిస్తారండి. స్వీకరిస్తే మొత్తం పాయసం వాంతి అయిపోతే, కొంచెంసేపటికి పాయసం వాంతి అయిపోతుందండి, అప్పుడు భక్తులందరి కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి. అప్పా భగవానా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ తండ్రి. అంటే ఇన్ని రోజులు భగవాన్ 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 అని అల్లుకొని ఉన్నాం కదా, తీగకి పాదు తీసేస్తే తీగ భూమి మీద ఎలా పడిపోతుందో, మా మా గతి ఏమైపోవాలి రా అప్పా. భగవానా, నీ బాడీ తీసే, నీకు బాడీ అవసరం లేదు, నీకు మృత్యువుకి, పుట్టుకకి, జన్మకి, దేహం ఉండడానికి, దేహం పోవడానికి ఏమీ తేడా నీకు తెలియదు. ఆ ఉనికి సంపూర్ణంగా కొనసాగుతుంది, ఆ ఎరుకు కొనసాగుతుంది, కానీ మా పరిస్థితి ఏంటి అని పాపం అందరి కళ్ళ నుంచి జల జల నీళ్లు కారిపోయాయి. అప్పుడు భగవాన్ కళ్ళల్లోంచి కూడా నీరు కారిపోతుంది. భక్తులు అడుగుతారండి, భగవానా మేము మీకోసం నీరు కన్నీరు కారుస్తున్నాము, మీరు ఎందుకు కన్నీరు కారుస్తున్నారు భగవాన్ అని అడిగితే భగవాన్ అంటారు, 50 సంవత్సరాలు ఈ అరుణాచలం వచ్చినప్పటి నుంచి అరుణగిరి మీద నడయాడుతున్నప్పుడు మీకు బోధ చేస్తే 50 సంవత్సరాల నుంచి అరుణాచలంలో పాదం పెట్టినప్పటి నుంచి బోధిస్తున్నాము. దేహము మీరు కాదు, దేహము మీరు కాదు, దేహము మీరు కాదు, ఈ దేహం నువ్వు కాదని అది గ్రహించటం మానివేసి మీరు గురువుని కూడా దేహంగా భావిస్తున్నారు. చివరి సెకండ్ లో కూడా భక్తుల కోసమే తాపత్రయపడ్డారు భగవాన్. అక్కడ తన కోసం తను తాపత్రయపడడం ఏమి లేదండి, వచ్చిందే దేహం మనల్ని తరింపజేయడం కోసం కదా. చివరి సెకండ్ లో కూడా ఒక డాక్టర్ గారి భార్య డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి భగవానికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ గారు, ఈరోజు భగవాన్ బాడీ వదిలేస్తారేమో, పల్స్ డౌన్ అయిపోతా ఉన్నాయి అని భార్యతో చెప్పి గబగబా స్నానం చేసి వెళ్ళిపోతారండి. అప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే, అయ్యో ఇన్ని రోజులు నేను భగవానికి ఏమి సమర్పించుకోలేకపోయాను, ఇవ్వచ్చో ఇవ్వకూడదో, ఇవ్వచ్చో ఇవ్వకూడదో అని అని ఆవిడకి ఎందుకో చివరి సెకండ్ లో గవాళ్ళు కొంచెం ఒక గ్లాస్ జ్యూస్ చేసుకుని భగవాన్ కోసం పట్టుకెళ్తారని కంప్లీట్ గా సాయంత్రం భగవాన్ 8:47 రాత్రి బాడీ వదిలేస్తే ఈవిడ మధ్యాహ్నం ఏదో టైంలో వెళ్ళిపోతారా, ఏమైనా సరే పట్టుకెళ్తాను భగవాన్ దయా అని పట్టుకెళ్తే, అంటే పల్స్ బీపీ డౌన్ అయ్యేటప్పుడు లిక్విడ్ డైట్ ఎక్కువ ఇవ్వమంటారు కదా, ఈవిడ ఆరాటంతో జ్యూస్ పెట్టుకొని వెళ్తారని. అప్పుడు క్యూలో నిల్చుంటారు భగవాన్, మనం నాన్నగారిని ఎలా అయితే కిటికీ గుండా దర్శనం చేసుకున్నామో చివరి సెకండ్స్లలో చివరి టైంలో, అలాగ భగవాన్ని కూడా ఆ నిర్యాణ గది ఉంది కదా అక్కడ కిటికీలో నుండి భక్తులందరూ లోపలికి వెళ్ళి అలాగ దర్శనం చేసుకొని వస్తా ఉన్నారండి. అప్పుడు ఈవిడ జ్యూస్ పట్టుకొని లోపల ప్రార్థన చేసుకుంటుందండి, భగవానా స్వీకరించవా, భగవానా స్వీకరించవా, అప్ప నీ కోసం పళ్ళరసం తెచ్చాను తండ్రి స్వీకరించవా. ఎందుకంటే అడగడానికి వీల్లేదు, అక్కడ భగవాన్ కంప్లీట్ గా పల్స్ డౌన్ అయిపోయి బాడీ వదిలేసే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు, బీపీ డౌన్ అవుతుంది, ఆ టైంలో జ్యూస్ ఇస్తామంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఈవెన్ ఆవిడ భర్త డాక్టర్ గారే ఒప్పుకోలేదు ఈ టైంలో ఆయన స్వీకరించే స్థితిలో లేదని. అప్పుడు ఆవిడ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, మనకి ఎప్పుడు గురువే శరణం అండి, ఏదైనా ఆయనతోనే షేర్ చేసుకోవాలి మనం, ఆయనతో షేర్ చేసుకుంటే ఇంకొకరికి చెప్పాల్సిన అవసరమే లేదు, ఆ పని జరిగి తీరుతుంది డెఫినెట్ గా. చిన్న పన పెద్ద పన ఏదా కష్టమా సుఖమా, ఏది అనుభవం కోసమా వాసన క్షేమ, అది ఏదైనా కానీయండి ఒక్కసారి ఆయనకి నివేదించుకుంటే ఇంకా అది అయిపోయింది మర్చిపోవచ్చండి. ఆవిడ అలా నివేదించుకుంటారు, అప్పుడు భగవాన్ కళ్ళు తెరిచి ఇలా పిలుస్తారు సౌఖ్య చేసి, ఆ జ్యూస్ ఇవ్వమని అక్కడ చుట్టూ ఉన్న సేవకులకి చెప్పి ఆ జ్యూస్ తాగుతారండి. ఇది 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 కేవలం ఒక్క భగవంతుడికి మాత్రమే సాధ్యము. కొన్ని నిమిషాలకి ఇంకా దేహం వదిలేస్తారనే ముందు ఒక భక్తురాలి హృదయంలో ఉన్న ప్రార్థన, ఆ మనసులో ఉన్న ప్రార్థనని స్వీకరించి ఆ భక్తురాల్ని అనుగ్రహించి ఆవిడని తృప్తిపరచడం కోసం. ఆ తర్వాత సూర్యనాగమ్మ అవగారు కూడా వెళ్తూ ఆ దర్శనం చివరి దర్శనం కోసం వెళ్తూ, అప్పా భగవానా ఇన్ని రోజులు మాకు దృష్టినిచ్చి నీ సమక్షాన్నిచ్చి మమ్మల్ని ఆనందింపచేసే ఈ రూపం రేపు కనిపించదు తండ్రి, ఒక్కసారి కళ్ళు తెరిచి నీ దృష్టిని నాపై సారించవా తండ్రి. అప్పటికి భగవాన్ కళ్ళు మూసుకుని ఉంటారండి. ఒక్కసారి రాప అంటే దగ్గరికి వెళ్తూ దగ్గరికి వెళ్తూ అలా ప్రార్థన చేసుకుంటూ నడుస్తూ ఉంది అడుగులో అడుగేసుకుంటూ. అప్పుడు ఆ సూర్యనాగమ్మ గారు భగవాన్ దగ్గరికి వెళ్ళగానే సమక్షంలో టక్కునగా కళ్ళు తెరిచి, నాకు వేణమ్మ మన వేణమ్మ చెప్తా ఉంటే నాన్నగారు వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి చూసి బ్లెస్ చేశారు చేతులు పైకి పెట్టి అంటే సూర్యనాగమ్మ గుర్తొచ్చారండి. ఒక భక్తురాలు నిజాయితీగా నిష్కపటంగా కోరికతో కాకుండా కేవలం భగవాన్ని భగవాన్ కోసమే, ఆ ప్రేమ కోసమే. వేణమ్మ ఇంకా ప్రార్థించారు, భగవాన్ నాన్నగారిని ఇబ్బంది పెట్టాలనుకొని కూడా లేదండి, దూరాన్ని నిల్చొని అలా చూస్తూ ఉన్నారంటే, కళ్ళు తెరిచి చూడమని కూడా అడగలేదండి. అయినా ఆ భక్తురాల్ని అనుగ్రహించడం అది సూర్యనాగమ్మ కళ్ళు తెరిచి అదృష్టిని సారిస్తారు భగవాన్. అంటే దేహము చివరి సెకండ్ వరకు భక్తుల్ని అనుగ్రహిస్తూనే ఉంది. నాన్నగారు మనకి ఎలాగైతే జిన్నూరులో బోధ 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 ఎవ్రీడే అండి, ఇంకా బాడీ పడిపోతుందని నాన్నగారికి తెలుసు కాబట్టి ఆ చివరి నెల రోజులు కొంచెం ఇబ్బంది పడ్డారు బాడీ అలా కానివ్వండి, అంతవరకు తండ్రి మనకి బోధిస్తే ఇబ్బంది పడ్డారని మనం అనుకుంటున్నాము, ఎందుకంటే మనం దేహబుద్ధిలో ఉన్నాం కాబట్టి. లోపల భగవాన్ కూడా చివరి సెకండ్ వరకు 1950 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 8:47 అందరూ అరుణాచల 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 అని నామస్మరణ చేస్తుంటే ఆ హృదయములోని అరుణాచలేశ్వర జ్యోతి, అరుణాచలేశ్వరుడు అంటే ఆ సృష్టికి తెలపడం కోసమండి, అరుణాచలేశ్వరుడే దేహం ధరించి వచ్చాడనే విషయం సృష్టి గ్రహించటం కోసం. నాన్నగారు చెప్పేవారు హిమాలయాల్లో ఋషులు కూడా ఆ జ్యోతిని దర్శించారు. అప్పుడు ఆ ఋషులు అనుకున్నారటండి, ఒక మహాత్ముడు దేహం వదిలేస్తున్నాడు అని ఆ జ్యోతి దర్శనం చేసుకున్నారు. అది హిందూ పత్రికలో, ఆ రోజు హిందూ పత్రికలో ప్రచురింపబడింది. అప్పటి పత్రిక కనుక మీరు తీసి చూస్తే ఇది రాసి ఉంటుందని నాన్నగారు చెప్తారు. అంటే భగవాన్ గురించి పూస కూర్చున్నట్టండి, భగవాన్ మంచినీళ్ళు ఎలా తాగేవారు, భోజనం ఎలా చేసేవారు, గిరి ప్రదక్షిణకి ఎలా వెళ్ళేవారు, ఇంకా ప్రతి భగవాన్ జీవితంలో నాన్నగారు భక్తులకి తెలియనిదంటూ ఏమీ లేకుండా బోధించారు తండ్రి. ఇన్ని సంవత్సరాలు నాన్నగారి సమక్షంలో ఉంటే భగవాన్ని మనకు తన గురువుని ఎంత హైలైట్ చేసి అంటే ఆయన మనం గ్రహించలేమని మనకి ఎంతగా భగవాన్ గురించి నూరిపోశారు నాన్నగారు. మరి మనం కూడా మన నాన్నగారిని అంతగా అండి అంతగా అర్థం చేసుకొని మనం పంచుకోవాలి కదా. అందుకనే కదా ఈ ఆదివారం సత్సంగాలండి. ఆ పెరియ పురాణంలో భక్తులు శివుణ్ణి ఎలా అనుభవించారు, మన గణేశన్ గారు రాసిన దాంట్లో భగవాన్తో భగవాన్ భక్తులు ఎలాగా భగవాన్ని అనుభవించారో, మరి నాన్నతో ఉన్న భక్తులు ఈ ఆదివారం ఇదంతా పెరియ పురాణం, నాన్న పెరియ పురాణం అని ప్రతి భక్తురాలు పంచుకుంటా ఉంటే ఎంత ఆనందం అండి. పిల్లలు అమ్మ స్వీట్ ఇస్తే అందరు పిల్లలు ఒక చోట కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటారు కదా, అలాగే నాన్న వాక్కులు భక్తులందరూ అలా మనము శ్రవణం చేస్తున్నాము. అలాగ భగవాను ఆ వాచ్ 8:47 ఆ వాచ్ ఆగిపోయిందటండి, ఆగిపోయిన టైం కూడా అంటే కాలము ఆగిపోయింది. భగవానికి సంబంధించినంత వరకు, ఆ దేహానికి సంబంధించినంత వరకు రోజు భగవాను న్యూస్ పేపర్ వస్తే న్యూస్ పేపర్ చూసేవారటండి, రేడియో పెట్టించి రేడియో అప్పట్లో రేడియోలో టైం చెప్పేవారు, ఆ రేడియోలో చెప్పిన టైంకి వాచ్ని అడ్జస్ట్ చేసుకునేవారు పూర్వక. అలాగా భగవాను భక్తులకి గుర్తు చేసండి ఆ టైంని సరిదిద్దించేవారు. అయితే ఆ భగవాన్ పోయేటప్పుడు ఆ వాచ్ ఆగిపోయింది 8:47 అంటే అందరి హృదయాలలో, మనస్సులు భక్తుల హృదయాల్లో ఆ క్షణము మనస్సు ఆగిపోయింది. మనం నాన్నగారి సమక్షంలో కూడా అదే జరిగిందండి, అసలు ఏం జరుగుతుందో. ఒకవేళ మామూలుగా అయితే మనము ఎవరన్నా మన వాళ్ళు చనిపోతే ఆ దుఃఖం కట్టలు తెంచుకొని ఆ సమక్షాన్ని ఆ టైంలో ఆ సంఘటనని జీర్ణం చేసుకోలేనంత దుఃఖం వచ్చేస్తుందండి. కానీ నాన్నగారి బాడీ వదిలేసినప్పుడు అందరి మనస్సులు, అంటే కొంతమందికి దుఃఖం వచ్చిండొచ్చు, ఆ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా అండి, ఆ టైంలో ఆ సెకండ్లో అండి. భగవాన్ దగ్గర ఎలా కాలం ఆగిపోయిందో భక్తులు నాన్న సమక్షంలో కూడా అలా స్తంభింప చేశారండి. ఏం జరుగుతుందో కూడా తెలియనంత షాక్ లోకి వెళ్ళిపోయాం అందరం కూడా. కానీ తర్వాత 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 నాన్న మీ ప్రజెన్స్ ఉంది, కానీ ఆ రూపం అండి, అన్ని రోజులు అనుగ్రహించిన ఆ చూపు, ఆ కళ్ళు, మనం ఫిజికల్ గా అనుభవించిన అనుభవాన్ని కోల్పోయాం కదా గురువు దగ్గర. అలాగా భగవాను అరుణాచలేశ్వరుడు నీ జ్యోతి స్వరూపంతో మళ్ళీ గిరిలో వెళ్ళిపోయారు. ఎక్కడ ఎక్కడ దాక్కున్నావు భగవానా, నీకోసమే వస్తున్నాను భగవానా, ఎక్కడ భగవానా ఎక్కడ, నీకోసం ఈ దేహం భూమి మీదకి, నిన్ను వెతుక్కోవడం కోసం ఈ భూమి మీదకి రూపాన్ని దేహాన్ని ఇచ్చావు తండ్రి. ఇచ్చిన తర్వాత ఎందుకు దాక్కుంటున్నావయ్యా, తెలియబడు నాకు. ఇక్కడ నీ హృదయంలో నీ నేనుగా ఉన్నాను, నేను దాక్కోలేదే, నేను నీతో దాగుడు మూతలు ఆడట్లేదు. గురువుగా వచ్చింది నా ఉనికి తెలపడం కోసమే అన్నట్టుగా హృదయంలో నా నేనుగా ఉన్న నా భగవాన్ అనుభవం నాకు ఇవ్వడానికే కదా నా గురు స్వరూపం వచ్చింది. ఏమని తలుచుకోగలము, ఈ వాక్కుతో ఎంతవరకు న్యాయం చేయగలము, స్మరణ ద్వారా ఎంత అనుభవించగలము. అనుభవించి 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 వాక్కు ఆగిపోవాలి, అనుభవించి 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 మనస్సు అణిగిపోవాలి. అప్పుడు కదా మహామౌనం మనందరికీ, ఆ మహామౌనంలో మనల్ని ముంచేయడానికి మన గురువు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసాస్వం చిన్వతామజ్జతావా పవనచలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వం. భక్తులందరి పాద పద్మాలకి నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, ముఖ్యంగా మన ఉషకి, గ్రీష్మకి.